కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మన జీవితాలలో ప్రభు కోరుకొనిన ఆ విధానంలోనికి మనందరము నడిపించబడటానికి మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం. దేవుని మాట వినటానికి మన చెవులను గనక ఆయన తెరవచేయకపోతే మనం చాలా బలహీనలం అయిపోతూ ఉంటాం. అందుకనే దేవుని యొక్క మాట వెల్లడి అయినప్పుడు ఆ వెలుగు నిజంగా మనం గ్రహించాలి. లేకపోతే వెలుగులో ఉన్నామనుకుంటూ మనం చాలామంది చీకట్లోనే ఉండిపోతూ ఉంటాం. దేవుని యొక్క మాటను మనం జాగ్రత్తగా ఉండుట అనేటువంటి విషయాలను మనం నేర్చుకుంటున్నాం కదా. మరి ఈరోజు మరి యొక్క జాగ్రత్తను మనం క్షుణ్ణంగా నేర్చుకుంటూ ఆ జాగ్రత్త అని చెప్పిన తర్వాత దానిలో ఉంటున్నామో లేదో పరీక్షించుకుందాం. లూకాసువార్త 21 వచనం 34 34 వచనం.
మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.
చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మొదటి విషయం మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు విన్న చాలా జాగ్రత్తల కన్నా ఈ జాగ్రత్త చాలా భిన్నమైంది. మీ గురించి మీరు ఎందుకు ఉండాలి అని అంటే ఎవడనో చూసి మీరు మోసపోతారు కాబట్టి. ఇది చాలా ఈ కాషన్ ఈజ్ వెరీ డిఫరెంట్. అందుకే ఈ మాటలో మూడు ప్రత్యేకమైన విషయాలు రాయబడ్డాయి. మొదటిది తిండి వలన, రెండు మత్తు వలన, మూడు ఐహిక విచారముల వలన. ఈ మూడింటి వల్ల ఏం కలుగుతుందంటే మందంగా తయారవుతారంట. బైబిల్లో కొన్ని పదాలు చాలా విచిత్రంగా వాడబడ్డాయి. మందం అంటే ఏంటి? దళసరి, ఇంకా తిక్కు, లావు, దిట్టంగా, గట్టిగా, బరువుగా. మొన్న ఒక బ్రదరు లెగమంటే లెగట్లే ఏ అంత మందం అయిపోయావా అని అడిగాడు ఆయన. అంటే ఏంటి, చెప్పింది వినకుండా కదలలేకుండా ఉండే స్థాయిని కూడా ఏమనుకుంటాం, మందం. ఈ మందం గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉరిలో పడిపోతామేమో జాగ్రత్త, ఇది ఈరోజు మాట. ఉరి అనంటే తెలిసి పడేటువంటి పరిస్థితి, లేక ఉచ్చు అనంటే తెలియకుండా దానిలో పడే పరిస్థితి. ఈరోజు ఈ మాట తెలియకుండా దానిలో పడడం గురించి చెప్తున్నాడు. తెలిసి ఉరి పెట్టుకోవడం కాదు, తెలిసి చచ్చిపోవడం కాదు. పక్షికి ఉరి ఎప్పుడు వేస్తాడు? తెలిసినట్టు వేస్తే పడద్దా? పడదు. అందుకని ఏం చేయాలి? వేసి నొక్కుతాడు, దాక్కుంటాడు. ఆ తర్వాత పక్షి ఆటోమేటిక్గా వెళ్ళి దానిలో చిక్కుకుపోయిన తర్వాత వీడెళ్ళి దాన్ని పరుచుకుంటాడు. వల అంతే, చేపల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వల వేసినట్టు దానికి తెలియక వెళ్తుంది, దానిలో మనకి ఆహారం అయిపోద్ది వల. అలాగే ఈ మూడు పరిస్థితులు మన హృదయములకు మనం చేసే పనులకి మధ్యలో లింక్. నీ హార్ట్ ఏమేం చేస్తుంది? మొదటిది తిండి వలన. ఎప్పుడైనా మీ జీవితాలలో ఆహారం వలన దేవునిని దూరం చేసుకున్న సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆహారాన్ని బట్టి దేవునికి దూరమైన అనుభవం నీకు ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడు అలర్ట్గా ఉండాల్సినటువంటి విషయం ఫుడ్ విషయంలో. బైబిల్ చాలా విషయాలు మనకు వార్న్ చేస్తూ ఉంది. ఏమి తిందుమా అని కానీ దాని గురించి మనం తిరిగే తిరుగుడు, తినే ప్రయాస, వాటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దినాల్లో మనిషికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురుపడుతుంది, చాలా రకాలైనటువంటి శోధనలు. రీసెంట్గా యూట్యూబ్ సెర్చెస్లో ఏది ఈ నెలలో హాటెస్ట్ టాపిక్ని ఎక్కువ మంది వ్యూ చేశారు అని అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి ఆ రికార్డ్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రెండు ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ వ్యూవర్స్ అన్నీ కూడా వంటలు ఎలా చేయాలి అనేవి వెతుకుతున్నాయంట. యూట్యూబ్ నిండా కూడా ఎక్కువ. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? 24 నుంచి 34 సంవత్సరాల మధ్యలో, ఈ 34 ఇయర్స్ గ్యాప్లో ఉండేటువంటి మగపిల్లలు ఎక్కువ సెలెక్ట్ చేస్తున్నారంట, సెర్చింగ్ ఫర్ ఫ్లేవర్స్. ఎందుకు ఈ మగవాళ్ళు? ఇప్పటికీ నాకు అర్థం కాలే. నేను ఇంకా ఆలోచిస్తుంది, ఈ బ్యాచిలర్లు బహుశా యూట్యూబ్ని చూసి ఇంక పెళ్ళం ఎందుకు అనుకుంటున్నారేమో. ఇంకెందుకు దాంతో బాధ వండుకుని తిన్న మీద పడి ఎవడ పడుతుంది బాధ? ఆ యూట్యూబ్ పక్కన ఉంటే దాన్ని చూసి అన్ని రకాలు వండుకోవచ్చు అని వెతుకుతున్నారేమో, తెలీదు, నేను అనుకుంటున్నాను అంతే. మరి ఎందుకు వాళ్ళు ఇంత ఎక్కువగా అనంటే, ఇప్పుడు మీరు చూస్తే ఎక్కువ యాప్స్ ఫుడ్ రిలేటెడ్ అవుతున్నాయి. చూసుకోండి, ప్రతి ఊర్లో, ప్రతి సెంటర్లో, ప్రతి వీధిలో కనీసం 2 లేక 3 కానాబడ్డీలు అమ్ముతున్నారు. కర్రీ పాయింట్స్ లేక హోటల్స్, ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. ఆఖరి దినాల్లోకి వచ్చేటప్పటికి మనుషులకి తిండి మీద యావ మొదలవుతుంది. డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు చూసారా, ఇంతకు మునుపు ఆయన 4 దొండకాయలు తినండి, 4 వంకాయలు తినండి అన్నాడు, అక్కడ పక్కకి తీసేసాం. నెక్స్ట్ కొబ్బరి నూనె తాగండి, గుడ్లు తినండి, చెప్పలు తినండి, తీసేసాం. కొర్రలు తినండి, సామలు తినండి, అవి తినండి, ఇప్పుడు వాటిని తింటున్నాం, రేపు ఇంకోటి వస్తాడు నన్ను తినండి అంటాడు. అంటే తిండి విషయంలో మనుషులు ఓవర్ కాన్షియస్ అయిపోతారు. తిండి గురించినటువంటి ప్రాధాన్యతకు మనిషి జీవితం చాలా విలువను కోల్పోతాడు. నువ్వు జాగ్రత్త అని నీకు చెప్పేది వినినట్టే విని, మళ్ళీ తినడానికి మన హృదయంలో ప్రేరేపించబడుతున్న ప్రేరేపణ నువ్వు అణుచుకోలేనంతగా మారిపోతుంది. ఉపవాసానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి నీ శరీరానికి ఇవ్వాల్సిన కమాండు తినడానికి పెంచుకున్నంతగా ఉండదు. తిండి 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 తిండి, ఎలా 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 ఎలా. ఇది మీ తప్పు కాదు, ఇజ్రాయేలీల తప్పు, మన పితరుల తప్పు. మన్నా రోజు తింటుంటే ఒకడొచ్చి ఎవడ కెలిగాడో కానీ వాడు అంటాడు, చవిసారములు లేని ఈ మన్నానే తినమంటావా అన్నాడు. అంటే చవిసారములు అంటే తింటే తింటే చెరుకు కూడా ఏమవుతుంది, ఒక సమయంకి అదే అయిపోయింది ఇడికి కూడా. మన్నా దేవుని దగ్గర నుంచి అనుగ్రహించబడుతున్న విషయం కూడా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఉపయోగపడింది. ఈరోజు నీ జీవితంలో తిండి వలన నువ్వు ఎక్కడైనా సమస్యను ఎదుర్కొంటున్నావేమో చూసుకో. తిండి అనగానే మనిషి శరీరానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే రుచి శుచి మనం వెతుక్కునేవి. రుచి శుచి ఈ రకమైనటువంటి పదార్థం దగ్గరికి వచ్చేటప్పటికీ నీ కన్నులు దాన్ని చాలా ఇంపుగా ఉండాలి, ఇంపుగా. మొన్న ఒక తమ్ముడు నన్ను వచ్చి అడిగాడు, అనయ్య నాకు 10th క్లాస్ అయిపోయింది, నన్ను ఏం చేయమంటారని అడిగాడు. బా ఈడు చాలా ప్రేమగా వచ్చి అడిగాడు, ఈయన్ని ఎలాగైనా మనకు పనికొచ్చేవాళ్ళగా, దేవునికి పనికొచ్చేవాళ్ళగా తయారు చేద్దాం, మన సేవకుడికి మాన ఆలోచన ఏముంటుంది ఇదే కదా అని అంటూ, నీ హాబీస్ ఏంటి అని అంటే, అన్న ఇప్పుడు వరకు విశాఖపట్నంలో నా 10th క్లాస్ అయిపోయేంత వరకు ప్రతి బడ్డి ప్రతి టిఫిన్ కొట్టు ప్రతి హోటల్లో తిన్నానన్నా. పిల్లోడు తిలాగే ఉన్నాడు, కొంతమంది అంతే, అదేమి దీవెనం, ఎంత తిన్నా ఇలాగవరు, ఇలాగే ఉంటారు. వాళ్ళ కంప్లైంట్లు కూడా అవే, ఏంటోనండి ఒళ్ళు రావట్లేదండి, రాదు, అదొక ఆనందం లేండి, మీకు తెలియదు సీక్రెట్ అండి. అన్నీ తిన్నాను, సరైతే ఒక పని చేయరా, నువ్వు అన్నీ తిన్నావు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను నా పనికి ఏమైనా తీసుకొస్తే నన్ను తినేస్తావు, నిన్ను ఖచ్చితంగా నేను ఒక పని చేయాలి, హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వు, ఫుడ్ అండ్ కుక్కరీకి జాయిన్ అవ్వు అని అంటే, ఎక్కడన్నా అని. ఆడి ముఖంలో నేను చెప్పినప్పుడు ఆడికి ఉన్నంత ఎలుగు ఉంది చూసారా, 1000 వోల్ట్లు బల్బు వెళ్ళాడు, ఎక్కడన్నా అన్నట్టు. ఇక్కడేనా మన జూ పక్కనే ఉంటుందిరా, అక్కడికి వెళ్ళి నువ్వు ఇలా అప్లికేషన్ తీసుకుని ఇలా అప్లై చేయనంటే ఆడు వెళ్ళిపోయాడు, అప్లై చేశాడు. హీ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ తీసుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు స్టార్ హోటల్లో చేస్తున్నాడు. ఏంట్రా అని అడిగితే, విశాఖపట్నంలో స్టార్ హోటల్స్ అన్నీ చేసేయాలన్నా, అన్ని కిచెన్లు చూసేయాలన్నా, అన్ని రుచులు, అన్ని ఫ్లేవర్స్, ఇంటర్నేషనల్, చైనీస్, తండూరి, కాంటినెంటల్ అన్నీ నేను నేర్చేసుకోవాలన్నా అన్నాడు. వాడు ఇప్పుడు హిల్టన్ గ్రూప్లో బాంబేలో జాబ్ చేస్తున్నాడు, వాడి జీతం 2 లక్షలు, 2 లాక్స్. ఏం చేస్తావురా అని అడిగానండి. వీవీఐపీలు వచ్చినప్పుడు వంట చేస్తాడు, అంతవరకు ఏం చేస్తాడంటే నా కింద 20 మందిని పెట్టుకుని చూస్తుంటాను అన్నాడు. వీడికి ఏం కావాలంటే చెప్తాను, ట్రై అలా వండను అంటాడంటే, అంతే వాళ్ళు తెస్తాడు తింటాడు. ఈయన కేవలం వీవీఐపీలకు అంటే నరేంద్ర మోడీ, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్, వాళ్ళు ఆ హోటల్కి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తారట. వీడు నేర్చుకోవటానికి యూరోప్ వెళ్ళాడు, లండన్ వెళ్ళాడు, చాలా దేశాలు. వాడిని అడుగుతాను, నీ తిండి నీకు తిండి పెట్టిందిరా అని. ఆడి తిండి ఆసే ఆడికి ఇప్పుడు తిండి పెడుతుంది అంటే, ఆడంటాడు ఇంకా ఏదో తయారు చేయాలన్నాను. వేష లేకు, ఇంకేం చేస్తావు, ఆహార పదార్థాలు వంట నేర్పించిన తర్వాత కూరగాయలు ఏంటి, ధాన్యాలు ఏంటి, అన్నీ అయిపోతాయి, ఇంకా మనిషితో కూరలు ఉండాలా, ఎందుకురా పిచ్చి వేషాలు వదిలే, ఎక్కడో చోట ఆగి కనీసం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళానంటే, వాడు అంటాడు అన్నా నేను దేవుని దగ్గరికి వెళ్ళలేనన్నా, ఆల్ మై టైమ్ వాజ్ ఎంగేజ్డ్, ఎప్పుడు ఎవడొస్తాడో తెలియదు, వీఐపీ నన్ను మాత్రం రిజర్వ్లో ఉంచుతారు, 4 వంటోళ్ళు 10 మంది ఉంటారు, నేను సౌత్ ఇండియా నుంచి వెళ్ళడం వల్ల నాకు ఆంధ్ర వంటలన్నింటినీ నాకు పెడతారు, అందువల్ల నేను చర్చికి వెళ్ళలేను. సండే ఏమవుతుందా, 24 అవర్స్ అన్న డ్యూటీ, ఎన్ని రోజులు, 365 డేస్ అన్న, సెలవు ఉండదన్న, మరి ఏమైనా అయితే అయితేనేనన్న సెలవు, లేకపోతే అవ్వదండి. వాడి తిండి వాడికి ఉద్యోగాన్ని జీతాన్ని సంపాదించడం మాత్రమే కాక ఆత్మను నాశనం చేస్తుంది చూసారా. వాడికి తెలుసా అది ఆ విషయం, తెలియదు. ఇప్పుడు చెప్తుంటే వాడికి ఏమనిపిస్తుందో తెలుసా, ఊరుకోండా 2 లక్షల రూపాయలు ఊరికి ఇస్తారండి, మరి వెళ్ళి కూర్చోవడమే కదా ఏసీ రూమ్లో అంటున్నాడు. నీ ఆత్మ నాశనం అయిపోతుంది, నీ తిండి యావ నిన్ను నాశనం చేస్తుంది. చౌకెక్కదు. అకస్మాత్తుగా అని అంటే వాడికి ఎప్పుడు పడ్డాడో కూడా తెలీదు, అలా ఊరిలో పడిపోయాడు వాడు. మీరు అనుకుంటున్నారు అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే దెమ్మదేర కూర్చుని తినచ్చు అనిపిస్తుంది, అవ్వదు. ఆత్మనాశనం అయిపోయిన శరీరాన్ని పట్టుకుని ఎన్నాళ్ళు కాపురం చేస్తావు? ఆత్మ పరలోకంకి వెళ్ళాలి కదా, ప్రభు దగ్గరికి రావాలి కదా, ప్రభుతో ఆనందించి రేపటి దినం నిత్యానందంలో ఉండాలి కదా. ఆ అవకాశం లేకుండా పోయింది. ఈరోజు రాత్రి 1:30 నువ్వు వస్తే, నువ్వు ఇంటికి వస్తే ఎవడైనా నువ్వు నిర్మోహమాటంగా నిర్భయంగా మీరు తినొచ్చారా అని అడిగి ఫోన్ చేస్తే 5 నుంచి 15 నిమిషాల లోపు నీ ఇంటికి డోర్ డెలివరీ తీసుకొచ్చే జొమాటో లాంటి యాప్స్ ఉన్నాయి. అర్ధరాత్రి మనుషులందరూ పడుకుని దయ్యాలు తిరుగుతున్న టైము నువ్వు తింటాను అని అంటే స్టార్ హోటల్ నుంచి బిర్యానీ నీ దగ్గరికి నడిచి వచ్చేస్తుంది. ఈరోజు ఇంతకు ముందు రోజులు అలా లేవు. మనం చాలా కష్టపడి ఈ టైంలో వెళ్తే ఏముంటుందా అని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏమీ లేదు. రౌండ్ ద క్లాక్ ఫుడ్ సప్లై చేస్తున్నారు. మొన్న ఓ బ్రదర్ వచ్చి చెప్తున్నారు, నాకు ఈ రాత్రి రసమలై తినాలనిపిస్తుంది అన్న అన్నాడు. ఎప్పటికో తెల్లరి మాట్లాడదాం అక్కర్లేదన్నా అసలు ఆ తీసేసి టక్ టక్ కొట్టాడు. సింగ్ మీరు తింటారా అని అడిగాడు నన్ను. వద్దురా బాబు కొంచెం ఎక్కువ పొడుచుకోలేను నేను సరిపోద్దాను అంటాడు. టక్ 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 కొట్టాడు. నవ్వుతున్నాడు. ఏం నవ్వుతున్నావు? ఏం లేదన్నా అన్నాడు. 5 నిమిషాలు 6 నిమిషాలు అయింది మళ్ళీ తీసి చూస్తున్నాడు ఎంతవరకు వచ్చింది ఏంటి పరిస్థితి. చూసిన వెంటనే వాడు ఫోన్ చేశాడు, ఎక్కడ అని అంటే ఇక్కడే ఉన్నాను పైన 3వ ఫ్లోర్ అని. 3వ ఫ్లోర్ అని మా ఇల్లే, ఈయన మా ఆర్డర్ చెప్తున్నా వింటరా అని. 1-5 నిమిషాలు అన్న. అప్పటికే మేము ఇక్కడ పని చేసుకుంటున్నాం, ఆల్మోస్ట్ పావు తక్కువ 1 గంట అయ్యింది. పైకి వచ్చాడు కుర్రాడు, వచ్చి బెల్ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. వాడు లోపలికి తీసుకొచ్చి బాక్స్ ఓపెన్ చేస్తే సింగిల్ రసమలై కూడా పట్టుకొచ్చాడండి. పావు తక్కువ 1 గంటకి రాత్రిపూట ఒకే ఒక రసమలై ఒక డబ్బాలో పెట్టుకొని ఆ కుర్రాడు వచ్చాడు. అరే నీకు మానవత్వం ఉందా? ఆ రాత్రిపూట ఆడు పాప అది ఆశపడుతున్న ఉద్యోగం, కుటుంబ పోషణ పరిస్థితులు ఉంటాయి వాడికి, వాడు పడుకుని ఉంటాడు. వాళ్ళని పెంచడానికే మనం ఉన్నాం అంటున్నాడు. నువ్వు కారణాలు ఎన్నైనా చెప్పుకో, నీ ఇంటికి తీసుకొచ్చి నిన్ను మత్తులు చేసేవాళ్ళు తయారవుతున్నారు. డోర్ డెలివరీ అట్ యువర్ డోర్ స్టెప్ వాట్ ఎవర్ యువర్ డిమాండ్. అవసరమైతే అక్కడ నో స్టాక్ అనేటువంటి ప్రదేశంలో నువ్వు నో స్టాక్ అని నువ్వు సెట్ చేసిన 5 నిమిషాలకి నీ ఫోన్కి ఇంకొక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆడి దగ్గర లేదు నా దగ్గర ఉంది ఇమ్మంటావా అన్నట్టు. నిన్ను మాత్రం నిద్రపోను, నిన్ను తిండిలోనే పెంచుతారు. నీ హెల్త్ కాన్షియస్లో ఒకవైపు, ఎక్కడ తిందామని మరొక వైపు, ఏం తిందామా అని మరోవైపు, ఎక్కడ తెచ్చుకుందామా అని మరొక వైపు, సమయము అసమయం అనక నీ శరీరాన్ని పోషించడానికి నువ్వు పొందేటువంటి తిండి వలన కలిగే ఉచ్చులో నువ్వు పడ్డావేమో చూసుకో. ఇంట్లో మీ ఇంట్లో అన్నీ ఉన్నా ఏదో తినలేదనే బెంగ ఎప్పుడైనా వచ్చింది నీకు? ఏదో తినలేకపోయాను అని నీకు పన్ను నొప్పి రావాలి? అసలు ఉంటుంది బాధ. ఆదివారం పూట చికెన్ వండుతుంటే ఈ పక్కన కూడా నవ్వు లేచిన చూసి ఎలా పడుకోడు, ఏమంటే ఇటువైపు నవ్వులో పడిన ఆనందం, తిండి ఆనందం, ఆనందం. తినకపోతే ఏమైపోతాను, తినాలి కదా. నీకు తెలుసా, నీకు తెలియని ఉచ్చు ఏంటంటే ఆల్రెడీ విడిచిరేస్తే నువ్వు పడుతున్నావు వెళ్ళి, తప్పించుకుందామని ప్రయత్నం చేయలేకపోతున్నావు. ఆల్వేస్ దాని లోపలికి వెళ్ళి మనం చెయ్యి పెట్టి దానిలో నాశనం అయిపోతున్నాం. అది ఉరి తిండి వలన ప్రభు రాకడకు నీ శరీరము బలహీనమైపోతుంది. దాన్ని గమనించలేదు, దాన్ని ఆలోచించలేదు, దాన్ని గ్రహించడానికి మనసు ఒప్పుకోనివ్వదు. నీ శరీరం బలహీనమైపోతుంది. ఫుడ్ 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 క్వాలిటీ ఫుడ్, టేస్టీ ఫుడ్, బ్యూటిఫుల్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, అలా తినాలి, ఇలా తినాలి, ఇలా తినాలి, ఇలా తినాలి. తిండిబోతుతనం ప్రభు ఎదుట గొప్ప శాపం, వేశ్య లోతైన గుంట అని బైబిల్ చెప్తుంది. యహో వలన శాపం పొందినవాడు దానిలో పడతాడంట. అంటే వ్యభిచారం అనేది ఒక స్త్రీ వైపు ఒక పురుషుని వైపు విపరీతంగా నీకు కాంక్ష పుట్టిపోతున్నావు అని అంటే దేవుని వల్ల శాపం ఉందేమో చూసుకోవాలి. తిండి కూడా దేవుని వల్ల శాపమే, దేవుని దగ్గర నుంచి వచ్చిందైతే కాదు. ఎందుకనంటే శరీర సంబంధమైనటువంటి దృఢత్వానికి బలము కొరకు నువ్వు బ్రతకడానికి జీవించడానికి మాత్రమే నీకు ఆహారం కేంద్రం అవ్వాలి. మించి ఇంకోటి తినటానికి కుదరదు. కొద్ది రోజుల్లో కొద్ది రోజుల క్రితం ఒక సిస్టర్ గారు నాతో మాట్లాడుతూ, అన్న మీ బ్రదర్కి విపరీతమైన స్వీట్లు అంటే ఇష్టం అన్నా. అప్పటికి ఈ బ్రదర్ కూడా ఇష్టమే. రామకృష్ణ పరమహంస స్టోరీ గుర్తొచ్చింది. ఒకసారి ఒక తల్లి తీసుకొచ్చిందంట, అయ్యా రామకృష్ణ పరమహంస గారు మీరు తత్వవేత్తలు, దేవుని సంగతులు అన్నీ గ్రహించేస్తున్నారు, ఇదిగో విపరీతమైన స్వీట్ తినేస్తున్నాడు మా కొడుకు అని అంటే వారం రోజుల తర్వాత తీసుకురమ్మని నేను చెప్తున్నాడు అన్నాడంట. వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత తీసుకొచ్చింది. ఆయన పిలిచి కూర్చోబెట్టి పక్కన, నాయన స్వీట్ తినకూడదురా, కడుపులో పురుగులు వస్తారా, నీకు షుగర్ వస్తుందిరా, ఇంకేది చెప్పాడంట. మొత్తం చెప్పాక వెళ్ళిపోతుంటే ఆడు అలాగే స్వామి నేను తిన్నానడంట. పిల్లలు ఆ టైంలో ఇనే పిల్లలు, ఇప్పుడు ఎక్కడండి మనల్ని తినే పిల్లలు. అండ్ పంపించాక వాళ్ళమ్మ మళ్ళీ వెనక్కి వచ్చిందంట. అయ్యగారు చిన్న డౌట్ సరే చెప్పమ్మా, వారం రోజులు ఎందుకు సార్ దీనికి, వచ్చిన వెంటనే చెప్పచ్చు కదా అని. నేను కూడా స్వీట్ తింటున్నానమ్మా, అన్నం తిన్న వెంటనే ఏదో ఒకటి తినాలి, తినకపోతే నాకు అది ఏదో లాగా ఉంటుంది. ఈ తిండి నాకు ఉంది కాబట్టి నేను ముందు మానుకుంటే గప్ప నేను పిల్లోడికి చెప్పలేను, ఈ వారం నేను మానేశాను అందుకు నీకు చెప్పాను అని చెప్పాడు. ఇప్పుడు ఈ సిస్టర్ చెప్పేటప్పుడు అప్పటికీ ఈ ఫ్రెండ్ కూడా తింటున్నాడు. మొదలుపెట్టాను ఆ రోజు నుంచి, నో, ఈ దీని మీద నాకు ఈ కాంక్ష ఉండకూడదు, ఈ తిండి వలన నేను ప్రమాదంలో పడకూడదు, ఈ ఉచ్చు నా మీద ఉండకూడదు, ప్రభువా ఈ బంధకం నా నుంచి తీసేయి. ఎన్నో రోజులు అవ్వలేదు ఇది చెప్తూ, లాస్ట్ మంతే, ఇంచుమించు జనవరిలోనే జరిగింది స్టోరీ అంతే. ఆ రోజు నుంచి ఇప్పుడు తిండి తినాలి అనే యావగేషన్ లేదు, ఆ స్వీట్ తినాలి అనే అంబిషన్ లేదు, అది తినకపోతే ఏదైపోద్ది అనేటువంటి భయం లేదు, చింత లేదు, దుఃఖం లేదు, పూర్తిగా గెలిచాను దేవుని కృపను బట్టి. అది ఎందుకోనంటే అది తినేటప్పుడు అది తినాలి అనే కాంక్షకు ఏదైనా తినాలి అనేటువంటి తీవ్రత ఎక్కువైపోతుంది. ఉచ్చు ఉచ్చు ఉచ్చు, నాశనానికి ముందు గర్వం ఎలా పరిగెడద్దో ఇది ఎలా పరిగెడద్దు అనమాట. ఉచ్చులోకి వెళ్ళిపోవటానికి తిప్పలు పడిపోతూ ఉంటాం. నో నో, ఆరు రోజులు అనండి ఒకసారి. ఏడో రోజు ఎవరి రోజు? ఏంటో ఏంటో, యేసు దేవుడు మనకేం చెప్పాడు? ఆరు రోజులు నీవి, ఒకరోజు నాది అన్నాడు. ఆరు రోజులు నీ ఇష్టం వచ్చినట్టుండు, ఏడో రోజు మాత్రం ఏం చేయాలి నువ్వు? విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి నీ కడుపుకు కూడా విశ్రాంతి అవ్వాలా? ఉందా? మన విశ్రాంతి ఏ రోజు తింటాం? నవ్వుతారేంటండి, ఆ రోజు తినకపోతే నీవు ఆదివారం ఉన్నట్టేనా? ఏంటో పొరపాటుని వారంలో ఆ ఆదివారమే ఏదో బర్డ్ ఫ్లూనో లేకపోతే ఇంకేదో జబ్బు వచ్చేసింది కోళ్ళు తినకూడదు అన్నారు అనుకోండి, ఒక పూట ఓపిక పట్టినా ఫ్రై చేసుకుని తినొచ్చంట. అదిగో ఆ జన చైతన్య సమితి వాళ్ళు తింటున్నారంట, మనం కూడా తిందాం పదండి అని ఇలాగ తయారైపోతాం. తినకపోతే ఏదో అయిపోద్ది అనే బెంగ ఉంటుందా లేదా? మాట్లాడరే, ఉంటుందా ఉండదా? ఏంటో ఈ వారం అంతా పప్పులును కూరగాయలు చప్పగా అయిపోయింది, చప్పగా అయిపోయింది, చప్పగా అయిపోయింది. ఏంటి చప్పగా అయిపోయింది? ఊరిలో పడ్డావు నువ్వు, సావడానికి సిద్ధంగా ఉన్నావు, ఇంకేం చేస్తావు? చప్పగా అయిపోక ఏమవుద్ది? మసాలా గట్టిగా పెట్టుకుని, ఉప్పు కారం పెట్టుకుని, నాలుగైదు వెరైటీలు వేసుకుని ఆ తింటే ఆ మజయే వేరు. ప్రభువా, నేను రాత్రి మేము ప్రార్థనకి వెళ్ళిన దగ్గర ఓ బ్రదర్ సీరియస్గా చెప్తున్నాడు, వాళ్ళు పులిహోర పెడుతున్నారు అందరికీ సాయంత్రం పూట ప్రేయర్ అయిపోయాక వెళ్ళిపోతా పులిహోర పట్టలు వేస్తుంటే, హై ప్రార్థన చేసావా అని అడిగాడు ఎవరో వెనక నుంచి. దీనికి లేకపోతే ఏమవుద్ది? ఏమవుద్ది? ఆ అడిగినోడు నాకు కనపడలేదు కానీ నువ్వు ఇంట్లో రోజు ఎలాగే చేస్తావా అని అడుగును. పబ్లిక్ ఫిగర్ ఇడు, ఎంతసేపు వెళ్ళింది మీటింగు, ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన అయిపోద్ది, భోజనాల దగ్గర మీటింగ్, ఏంటరా భోజనాలు పెట్టట్లేదంటే పాస్కర్ రోజు ప్రార్థన చేసాక పెడతాం. పాస్కర్ ప్రార్థన చేయటం ఏంటి? తిండి పెట్టు, ఏమవ్వదు. అబ్బే అన్ని ప్రార్థనలు అయిపోతుంది, దానికో మళ్ళీ ముగింపు ప్రార్థన, దానికో ఫోటో, దానికో వీడియో, దానికో నువ్వు పడుతున్నదే ఉచ్చులోకి, మరణంలోకి. దానికి నువ్వు భక్తిని ఆపాదించుకుంటే ఎట్లా? నీ ఇంట్లో నువ్వు రోజు చేసుకో, ప్రతిదీ అవసరమే. అందుకే తిండి వలన మీరు శోధించబడకండి, ఆ తిండిపోతూ తన పనే లక్షణాన్ని గెలవండి. ఆ ఆహారం యొక్క రుచిని నేను ఎక్కువగా ఆస్వాదిస్తాను, దానిని బట్టి నేను తృప్తి పొందుతాను అనేటువంటి పాపంలోనికి వెళ్ళకండి. మనకు తెలుసు ఆది కాండంలో ఒక బెదరున్నాడు, 25:28 ఎంత తెలిసినా ఆ ఆదికాలంలో ఉంచుతాం, మన దగ్గరికి రానేమో.
ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసంను తినుచుండెను.
అసలు భయ్యాకి ఫాదర్కి ఎప్పుడు ఏం అవసరం? వేట మాంసమే, మామూలు మాంసం కూడా కాదు, మంచి ఆ మొక్క కక్క కచ్చి ఉంటేనే దిగేది మొగ్గ. ఇప్పుడు కూడా క్రైస్తవుడికి ఏమైనా దిగుతుందా? ఏమున్నా లేకపోయినా పక్కన ఒక రెండు జీవులు పెడితే, అయితే ఎండి చేపలైనా, ఎండు రొయ్యలైనా, ఒక గుడ్డైనా, ఒక చిన్న చేప మొక్క అయినా, ఒక కక్క మొక్క అయినా, పిల్లలు కూడా మొన్న మా బాబు చెప్తున్నాడు, పిల్ల టీచర్ గారు అడిగారంట నీకేంటంటే ఇష్టం అంటే, ఆడు కక్క అన్నాడంట. మొన్న ఇంకా ఘోరం ఏమంటే, అక్కడ కక్క ఉంటుంది లేండి సార్, తలకాయ మాసం ఉంటుందా అని అడిగాడంటాడు. ఎవడిష్టాలు ఆడివి? మనం చిన్నప్పటి నుంచి ఆడిని ఎగదోస్తున్నావు దేని మీదకి? నీ కక్క పెడతాందా, దా 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 పీస్ పెడతాందా? అర్రే నువ్వు తిండి తినిపించు, ఆహారం పెట్టు. వాడికి ఇది ప్రత్యేకమైన ఆహారం అనేటువంటి విషయం ఎప్పుడు వాడిని నమ్మనివ్వకండి. అవసరమైతే మోసం చేయండి వాడిని. అంతేగాని పిల్లలకి మనం ఆ తిండి విషయంలో వాళ్ళకి ప్రాధాన్యతను ప్రాముఖ్యతను దాని కొరకు మీరు ప్రయాణాలను ఎంచుకోమాకండి. బెటర్ నీ ఇంట్లో నువ్వు తయారు చేసింది నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చి తినడానికి ఉండేటట్లుగా తయారు చేయి. భర్త నీ దగ్గరికి వచ్చి నీ ఇంట్లోనే భోజనం చేసేవాళ్ళగా పెట్టు. అవసరమైతే క్యారేజ్ పెట్టు, ఒక టిఫిన్ బాక్స్ పెట్టు. అంతేగాని కొనుక్కుని తినేద్దాం లేకపోతే ఎక్కడో ఏర్పాటు. ఇది ఉచ్చు, భయంకరమైన ఉచ్చు. వాడు ఏం చేశాడు, తీసుకొచ్చాడు ఫుడ్ తీసుకొచ్చాడు. 25వ అధ్యాయము.
కనుక అతన్ని ప్రేమించాను.
దేని వల్ల ఏంది, ఏం జరిగింది చెప్పండి. మాంసాపేక్ష కలిగినటువంటి మిశ్రిత జనం దేవుని దీవెనలు కోల్పోయినట్టు మనం చూస్తాం. ఈడు ఇస్సాకు భయ్య వేట తీసుకొచ్చినటువంటి ఏసావు తీసుకొచ్చినటువంటి అది చూసి ప్రేమిస్తున్నాడంట. ఆఫ్టర్ ఆల్ తిండిని బట్టి పెరిగే ప్రేమలా ఇవి. తిండి కోసం నువ్వు ఎంత ప్రమాదమో ఉచ్చు చూసారా. అదే విషయం కిందకు వస్తే ఏం జరిగిందో తెలుసా.
ఒకనాడు యాకోబు కలకూర వంటకము వండుకొని చుండగా,
పబ్బాడు అన్ని రకాల కూరగాయలు కలిపేసి వండుకుంటున్నాడు, వీడికి దొరకలే మొక్కలో.
ఏసావు అలసిన వాడే,
ఏసావు అలసిపోయాడు.
పొలములో నుండి వచ్చి,
పొలంలో నుంచి వచ్చాడు,
నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను.
ఏమంటే వెజిటేరియన్ స్మెల్ నాన్ వెజిటేరియన్ స్మెల్ తెలియనోడు అనమాట వీడు బండోడు. వీడికి ఒంటిండు బొచ్చు తప్ప బుర్రలేదనమాట. ఏమాలోచిస్తున్నాడు, ఏమనుకుంటాడు చెప్పండి. అదనమాట ప్రమాదం. మంచూరియా, అది నాన్ వెజ్ మంచూరియానా వెజ్ మంచూరియానా తెలియదు. ఉండలో ఉండకేలా ఉంటాయి, ఉండలో ఉండలో ఉండలో. అది తినేసినాయుడు కూడా చెప్పలేడాడు. ఏంటి రాదు అని అంటే అది ఏదోలయ్యా, అది ఏదో క్యాబేజీ చీకినా తెలియట్లేదు, తినే శుభ్రంగా. మరి నాలుగు పట్టరా, మరి ఆరు పట్టరా, వేసుకొచ్చాయి మంచూరియా. మోసమా కదా, ఎర్ర ఎర్రగా. ఈ వీడి దానిలో ఎర్ర ఎర్రది ఏంటో మనం లేం కదా ఆ కాలంలో ఏ రకాల వంటలు ఉంటాయో. ఆడు వండుతున్నాడు వెజిటేరియన్, డౌటే లేదు. ఎందుకంటే ఆ కింద ఉంది కలకూర, చిక్కుడుగాయలు, చిలకడ దుంపలు, అక్కడ ఉన్న పదార్థాలన్నిటి వాడు వేసుకుని వండుకుంటున్నాడు. నాకు అది పెట్టని అడిగాడు. బహుశా ఆడు పచ్చి తీసుకుని ఫ్రై చేసుకుని తినటం అలవాటేమో, ఈ రకమైన వండుకుని తినటం వాడికి అలవాటు లేదేమో అప్పటికి. ఏదో చూశాడు కానీ వాడి జ్యేష్ఠత్వపు హక్కును సైతం ఒక తిండి, ఒక పూట తిండి కోసం మంచి పగుట్టుకున్నాడా లేదా. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి ఆశ, అలాంటి ఆసక్తి, అలాంటి ఆపేక్ష నీ బ్రతుకులో దేవుని ఎదుట ఉరిపులు పడిపోతావేమో జాగ్రత్త. మొదటిది తిండి, రెండవది మత్తు వలన, మత్తు కలిగించటం. మనుషులు ఎంత ఆసక్తి కలిగినటువంటి లోకంలో జీవిస్తున్నారనంటే, ఏదైతే నీ ప్రాణానికి నష్టం కలిగిస్తుంది అని చెప్తున్నారో ఆ నష్టం కలిగించినా పర్లేదు, దాన్ని ఇంక బెస్ట్గా తాగుదాం రెండు అని అంటున్నారు. కెఫీన్ నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం అది డ్రగ్ అని అంటే ఉత్ప్రేరకం. ఉత్ప్రేరకం అని అంటే నువ్వు నీరసంలో నిస్సత్తుగా ఉండేటప్పుడు అది నీకు ఉత్తేజాన్ని ఉద్దీపనాన్ని కలిగిస్తుంది, కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చినట్టు కిక్ ఇస్తుంది అనమాట. కాఫీ, కెఫీన్ అది తాగకపోతే తెల్లారిపాటికి దినం స్టార్ట్ అవ్వదు, ఒకటి రెండు కూడా రావు. ఏదో మైండ్ వచ్చేస్తుంటుంది, ఏంటంటే కాఫీ పడలేదు, మనకి టీ పడలేదు, పొద్దున పడిపోవాలి, అది ఏం పడిపోవాలే. ఆ మత్తు, అది కలిగించేటువంటి ఆ సుఖాశక్తి, అది పొందాలి అనేటువంటి ఆ తీవ్రత, అది తాగితే తప్ప, తాగకపోతే ఏదో పోయింది, ఆ పళ్ళు జిమ్ అనిపోతాయి తాగుబోతుడికి. మనకు కాదులేండి, ఎందుకు వాడికి అది మత్తు. పొద్దున్న లేచిన వెంటనే వాడు మాట్లాడుతుంటే వాసన అయితే వస్తుంది, మనిషి ఫుల్ స్టడీ, ఫుల్ స్టడీ, 6:30కి కానిస్టేబుల్ స్మెల్ వస్తుంది భయ్య అంటే, ఏం స్మెల్ వచ్చింది నీకు అన్నాడు. లెక్కర్ స్మెల్ వస్తుంది అంటే, యా డ్యూటీలో ఉన్నాడు, యా నువ్వు నేనేమైనా తప్పు చేస్తే అప్పుడు మాట్లాడు, అంత స్టడీ మనం. ఏమన్నారండి, ఫుల్ స్టడీ అనేది గొప్పతనమా? నువ్వు ఆల్రెడీ ఉచ్చులో ఉన్నావు అనే భయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? బ్రదర్ పేరు నెతానియల్, కానిస్టేబుల్ నెతానియల్. నువ్వు ఒక క్రైస్తవ విశ్వాసం, అరే మళ్ళీ క్రైస్తవ విశ్వాసం అని అంటే అదేంటి, మీరు కమ్యూన్ తాగట్లేదా అంటాడు ఒకడు. మత్తు కలిగించేటువంటి పానీయం వేరు. ఆ మత్తుకి నీ శరీరము ఉల్లాసపడటం వేరు, ఆ పదార్థాలకు నీ హృదయము ఆనందించటం వేరు. అలాంటి మత్తు కలిగించేటువంటి ప్రతి పరిస్థితి దేవుని ఎదుట భయంకరమైనటువంటి మత్తు. నేను మూడు మత్తులు చెప్తాను. మొదటిది, నువ్వు ఎప్పుడైనా బాగా ఎవరినైనా ప్రేమిస్తే నీకు కలిగే మత్తు. ఏం మత్తు? బాగా ప్రేమిస్తే కలిగే మత్తు. మీకు ఎవరి గురించో ఎందుకులేండి, మన బైబిల్ ఎత్తుకుందాం. ఎవరి గురించి చెప్పినా నా గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు ఈ మధ్య. దేవుడు అలాగే మాట్లాడతారు. కప్పోయే కాలం, అదే కడవరి కాలం అనబోయి పోయే కాలం అనాలండి. ఆ పదం బైబిల్ అలాగే మాట్లాడుతుంది. యాకోబు ఎవరిని బాగా ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు. ఎన్నిసార్లు పనిచేశాడు కొలువులు? ఏడు సార్లు మొత్తం అంతే. అది యవనమంతా రాహేల్ కోసమే పోయింది. పోనీ ఏమైనా దీవిని తెచ్చిపెట్టిందా రాహేలు? ఏమీ లేదు. మధ్యలో చచ్చిపోతే పాచేశారు. పితరుల దగ్గర కూడా చేర్చబడలేదు. ఆ వ్యక్తిత్వాన్ని ప్రేమించేటప్పుడు మనకు కలిగినటువంటి మత్తు చాలా భయంకరమైనటువంటి మత్తు. మనం ఏమంటాం, ఏ మానేయండి అంటే కళ్ళు మూసుకున్నా అదే కనపడుతుంది బాబా, నిద్రపోతున్నా అదే తలంపులు, లేచిన వెంటనే ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుందంట. ఎందుకు అనిపిస్తుంది? మత్తులో పడితే తాగినోడిని అడగండి ఏమంటాడాడు, ఎక్కడుండే ఇక్కడే మత్తు. బాగా ప్రేమించి తెచ్చుకునేటువంటి మత్తు. ఎవరిని ప్రేమించాలి? లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను. మీరు ప్రేమిస్తే దేవుని ప్రేమ వాళ్ళలో ఉన్నదని తెలిసిన తర్వాత నీకు ఆ మత్తు ఎందుకు వచ్చింది? మత్తు విచారము తెలియకుండానే నువ్వు పడిపోయే ముద్ర, ఆ ఉచ్చులో పడిపోతావు, నీ ప్రాణం పోద్ది. ప్రభువు చేస్తాడేమో నీకు తెలియదు. మత్తు. రెండవ మత్తు ఏంటంటే, నువ్వు తాగేటప్పుడు నీకు వచ్చేటువంటి మత్తు. భయ్యా నోవహు భయ్యా ఏం చేశాడు? ఆది కాండలో ఉంటుంది 9వ అధ్యాయం చూడండి. నేను ప్రతిసారి ఈ పాత నిబంధనకి ఎందుకు వెళ్తున్నానంటే, ఏమండి మీ పుస్తకానికి మొదలు ఇంపార్టెంటా చివరి ఇంపార్టెంటా? అంతే కదా, ఫస్ట్ నుంచే కదా వెళ్లాల్సింది. అందుకే ఆదిలోనే విషయాలన్నీ పెట్టేశాడు దేవుడు. ఓ నాయన, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ప్రారంభం చూసుకో. ఒకటి రాయకుండా 100 రాయలేవు. ముందు ఒకటి నేర్చుకో. అందుకే ఆది కాండం నుంచే చాలా విషయాలు మనకి ఎప్పుడు జీవితకాలానికి కావాల్సిన సత్యాలు ఆది కాండంలో ఉంటాయి. అంతేకాదు, చదివి వదిలిపోకండి. 9వ అధ్యాయం 20-21 నుంచి.
నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి,
అంటే పంట పండించడం మొదలు పెట్టాడు, అంటే నేల ఆరిపోయింది పూర్తిగా.
ద్రాక్ష తోట వేసాను.
ఫస్ట్ ఏం వేసుకున్నాడు భయ్యా? ఎందుకంటే మనోడికి విసన ఉంది. అప్పటికే సంవత్సరం అయిపోయింది ముట్టుకుని. సంవత్సరం 2 నెలలు 10 రోజులు ఉన్నాడు ఓడలో అనిపిస్తుంది. మా దగ్గర ఒకటి చెప్తున్నాడు, పాస్టర్ గారు బాప్తిజం ఎప్పుడు ఇస్తారు చెప్పండి అన్నాడు. ఈ వారం ఇస్తాను సార్. కాదు, April 1st అన్నాడు. ఏమనంటే మాలేసి తీసుకుని ఆ తర్వాత వస్తానండి అన్నాడు. మాలే ఏసు మాల చచ్చా హేలాడు మనల్ని లేవురా బాబు మాని అలాంటి పిచ్చి పనులు చేయమాకండి అన్నాడు. అంటే అలా ఆవిడ అంటుంది, పాస్టర్ గారు ఈయనంతే మాలేస్తాడు, ఇది మీరు కంగారు పడకండి. మీరు రేపు కాదు April 2 బాప్తిజం ఇస్తారన్నాడు రాడు, చెప్తాడు అంతే మీకు నాకు. ఏమనండి, ఇదే ఆఖరి సారే మాలేసేస్తానే మానేస్తానే బాప్తిజం తీసుకుంటానే అంటాడంట. నాకు అప్పుడు గుర్తొచ్చింది, అవుట కింద సంవత్సరం కూడా నాకు చెప్పినట్టు ఉన్నావు సరే. పాతవి గతించను సమస్తమో నూతనమైన. ఈ నోట్లో ఉంటాయి వాక్యాలు, దేనికైనా వాడేసుకోవచ్చు నువ్వు. బైబిల్ కదా, అదే మాట నిన్ను తీర్పులో తెస్తుంది. నీకు తెలుసా ఏ మాటతో నీవు నడిచిపడి విడిచిపడిపోయావో అదే మాట నీ మీద తీర్పులో నుంచి ఉంటుంది. తప్పించుకోలేవు దేవుని దగ్గర, మనుషుల దగ్గర అన్నట్టు కాదు అని అన్నాడు. అంటే ఈ మాల వేసినప్పుడంట 40 రోజులు 30 రోజులు అనుకుంటాడంట, అస్సలు ముట్టుకోడంట అండి. మరి ఇంకా కఠోరమైన తపస్సే చేసేస్తాడంట. యేసుప్రభు సిలువెక్కినట్టేడు వేసేసి ఆ తర్వాత వెంటనే ఫ్రెష్ పొంగు తాగొస్తాడంట. వెళ్ళి బట్ గొట్టుల్లో గట్ట తాగడు, కాశీవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడంట. 3-5 రోజులు ఉండిపోతాడంట. ఈ 40+3 వ్రతదినాలు. పౌలు ఏం చేశాడు? సొమ్మంతా కలెక్ట్ చేసుకుని కొంతమందిని తీసుకెళ్ళి ఆ ప్రదేశాల కైంకరికి వెళ్ళి అక్కడ అందరి దగ్గరికి వెళ్ళి, ఒరే నాయన నన్ను చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను వ్రతంలో పెట్టింది, నేను ఇప్పుడు విడిపించేసుకుంటున్నాను, నేను యేసుక్రీస్తుకి దాసుడిగా మారుతున్నాను, మీ నిబంధనలో లేని నేను, నేను బయటకు వస్తున్నానని చెప్పి దాని ప్రకారం క్షవరం చేయించి వాళ్ళందరికీ డబ్బులు తగులుబడి కట్టి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈయన వెళ్ళిపోవడం కాక ఫ్రెష్గా మామూలుగా ఉండే మరికొంతమందిని తీసుకుని ఆ కాశీ సారా కాశీ దగ్గరికి వెళ్తాడంట. తీసుకెళ్ళి ఒక 3 రోజులు అక్కడ ఉండి ఫుల్గా తాగి పడుకొని తినగలేసిన తర్వాత ఆ 3 రోజుల తర్వాత వెనక్కి వస్తాడంట. ఈ మనిషిలో ఉండడు బాబు అని చెప్తుంది ఆవిడ. మత్తు తాగడం వల్ల పొందే మత్తు. ద్రవ పదార్థాలు కావచ్చు, ఏదైనా సరే, కొన్ని తాగకపోతే నీ ప్రాణం ఉండటం లేదు, నిలబడటం లేదు అనుకునే బలహీనతను బట్టి కలిగించే ఏ మత్తు అయినా సరే అది మొత్తే అది నీకు ప్రమాదకరమైందే. ఏమండి, రాజుల్ని చంపాలంటే యుద్ధానికి వెళ్ళక ముందే చంపాడంటే ఏం చేసేవారు తెలుసా, ఎవరిని పట్టుకునేవారు తెలుసా, రాజుకి కొప్పందించేవాడిని పట్టుకునేవారు. ఎవడైతే ఆ గిన్నె రాజుకి అందిస్తాడో వాడిని పట్టుకుంటారు, వాడి చేత మోసం చేస్తారు. ఆ పొడులు నూరి ఆ గాజులు అవి నూరేసి దానిలో పడేసి ఆ కప్పులో పోసిస్తే ముందు మామూలుగానే మత్తు కాకుండానే తాగుతూ ఉంటాడు రాజు. కొంచెం మత్తు వచ్చేటట్టుగా ఏం చేస్తాడు, ఇడే గలుగుతాడు. అప్పుడు ఏమవుతాడు, తాగగానే గొంతు చీరుకుపోయి చచ్చిపోతాడు. రాజుల్ని చంపేటువంటి మత్తు. సామెతల గ్రంథం మనకు ఎన్నో విషయాలు ఆజ్ఞాపిస్తుంది. జాగ్రత్త, నీ ప్రాణం పోగొట్టుకునేటువంటి పదార్థాల దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. జాగ్రత్త, ఆహారం కొరకు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో జాగ్రత్త, విలువైన ఆహారం కొరకు వెళ్ళకు, రాజుల భోజనానికి సిద్ధపడకు. ఎందుకని విషయాలు వార్నింగ్స్ మనకి, బైబిల్ చెప్తున్న జీవితాన్ని ఉరివలే నీ దగ్గరికి వస్తుంది కాబట్టి, ఆ ఉరి నీకు తెలియకుండా పడిపోద్ది ఉచ్చు కాబట్టి నిన్ను నాశనం చేయకుండా ఉండడానికి జాగ్రత్త. మూడో విషయం, మూడో మత్తు ఏంటంటే పరిచర్య మత్తు. ఈ మత్తు పరిచర్య మత్తు. వీళ్ళకి ఎంత మబ్బుగా ఉంటుందంటే, ఎంత మత్తుగా ఉంటుందంటే జనాలను చూస్తే వీళ్ళకి ఎక్కడలేని సమ్మగా ఉంటుంది పరిచర్య. మొదటి కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయము, ఇక్కడ ఒక మత్తు బ్యాచ్ ఉంటుంది చూపిస్తాను. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1:12.
మీలో ఒకడు నేను పౌలు వాడను.
ఇది ఒక మత్తు అన్నమాట. ఎవడవాడు,
పౌలు వాడను.
మేము ఆలివ్ గ్రీన్ పార్టీ, మేము స్టీఫెన్ పాల్ పార్టీ, మేము సత్యబాబు పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ. ఇది మత్తు కదా, రాజకీయం మత్తు, సేవ మత్తు. వీళ్ళు ఏమడిగినా సరే అన్న అడిగేస్తే మాస్, ఈకి జై 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 జయ్యే భజన బ్యాచ్. ఏంటి వీళ్ళ బాధ, మేము వాళ్ళకి సంబంధించిన వాళ్ళం మేమేనుకున్నాం తెలుసా, మేసాలు మేలేసేయటం, ఆడొచ్చి పుస్తకాలు వేసుకుని వచ్చేసి తొళ్ళగొట్టేయటం, మరో పక్క వచ్చి రా డిబేట్ కట్టు రా. ఏంది డిబేట్లు, బైబిల్ దగ్గర డిబేట్ అని ఇవ్వ, తర్కం చేయొచ్చా, వివాదం చేయొచ్చా, అనవసరమైన విషయాలలో మనం అలాంటి వాటి గురించి ఎప్పుడైనా మనసు చెవి పెట్టచ్చా. కానీ అవి వినడానికే ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటారు చూడండి, సత్యం చెప్పినోడి దగ్గర ఉండరు. నీ సమస్య ఏంటి, మేము పౌలు వాడము, చదువు.
ఒకడు నేను అపొల్లో వాడను.
మళ్ళీ అక్కడ ఒకడితో వదిలేదు, ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూడండి అక్కడ. మేము పౌలు వాడను, ఇంకొకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారని. ఏంటి వీళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారు, మేము ఎవరి పార్టీ అనుకుంటున్నాం. సేవ అనే ముసుగు, ఆత్మీయత అనే మత్తు. మనకు మనంగానే కోరుకున్న పద్ధతుల్లో, ఎంచుకున్న మార్గాలలో ఈ పద్ధతిలో మనం వెళుతున్నాం కాబట్టి అనేటువంటి మాత్రం. క్షమించండి, నా నన్ను బట్టి కూడా, నన్ను వెంబడించి నా వలన మత్తులైపోయి ఉన్నారేమో చూసుకోండి. దేవునిని బట్టి కాక, దేవుని వాక్యమును బట్టి కాక, దేవుని మాటలో ఉన్న అభిషేకపు, దేవుని యొక్క ఆత్మ చెప్తున్న సంగతులను బట్టి కాక, ఈ మనిషి చెప్పే భాష్యాలకు మీరేమైనా దాసులైపోయారేమో చూసుకుంటా ఉండండి. వినడానికి కమ్మగా సమ్మగా ఉంటే, ఉదయాన్నే నాకు జాషువా అనే తమ్ముడు ఒక విషయాన్ని పంపించాడు, అది చాలా అద్భుతంగా అనిపించింది. ఆ తమ్ముడు చెప్పి దానిలో మాట ఏం చెప్పాడు తెలుసా, గాడ్స్ వర్డ్ ఈజ్ ఎ నైఫ్, ఇట్స్ నాట్ ఎ ఫెదర్ అన్నాడు. దేవుని వాక్యం కత్తి, కోడే కాదు సమ్మగా చెవులో తిప్పుకోవడానికి. అది మెత్తగా కనిపించేటువంటి ఏక కాదు, కోసుకుంటుంది మత్తు. నిజానికి నువ్వు బైబిల్ ప్రేమలో పడాలి, వాక్యపు ప్రేమలో పడాలి, హెచ్చరిక ప్రేమలో పడాలి, దానికి చెప్పిన నిబంధనకు నువ్వు దాసుడిగా మారాలి. అంతేగాని ఏదో రకానికి నువ్వు మారితే ఎలా అవుతుంది, కుదరదు. చాలా జాగ్రత్తగా వెంబడించండి. ఎవరిని వెంబడిస్తున్నావు, మనిషిని వెంబడిస్తున్నావా, సంస్థను వెంబడిస్తున్నావా, లేక మీ మినిస్ట్రీలను వెంబడిస్తున్నావా, లేక మీ పాస్టర్ గారిని వెంబడిస్తున్నావా, లేకపోతే ఈయనే అపోస్తుడు, ఇదే దేవుని నోరు, ఇదే దేవుని చెవి చెయ్యని వెనకాలను పరిగెడుతున్నావా, కుదరదు. మత్తు, ఈ మత్తులో చాలామంది వెనక్కి తిరిగి కుటుంబాలను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక బ్రదర్ వచ్చాడు, ఏంట్రా ఇలా అయిపోయావు అని అంటే, మా అయ్య గారికి కొంచెం సేవలో కష్టంగా ఉందన్నారండి, ఆటో అమ్మేసి డబ్బులు ఇచ్చాను అన్నాడు. నీ ఇల్లు ఇప్పుడు రోడ్డు మీద పడింది, దాని సంగతి ఏంటి అని అడిగితే దేవుడు చూసుకుంటాడని. అది నీ సేవకుని చూసుకోడు దేవుడు, మరి మూర్ఖబ్బత్తి కాకపోతే వాడు ప్రకటిస్తున్నాడు, నువ్వు ఎర్రోడువా, నీ ఇల్లు అంతా గుల చేసుకుని తీసుకెళ్ళాడు కప్పు చెప్తావా, వాళ్ళు ఏమో ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటారా, ఏందే నీ మోసం. మత్తు, సేవ మత్తు, ఆ ముసుగు, దేనార్పులు, భేదార్పులు. ఇవ్వ నేను దరిద్రమైన మాట చెప్తాను, వినండి. సువార్త అనండి ఎక్కడైనా, రైట్, సువార్త చెప్పడం హక్కా దానమా? ఎవరికైనా అర్థమైందా? నేను చెప్తాను వినండి. సువార్త చెప్పమన్నది దేవుని యొక్క ఆజ్ఞ, ఎవడైనా చెప్పాల్సిందే. ఇక్కడ ఏంటంటే వెళ్ళు లేకపోతే వెళ్ళేవారిని పంపు, ఇది ఒక అబద్ధ స్లోగన్. డోంట్ బిలీవ్ దట్. మీరు వెళ్ళండి లేక వెళ్ళేవారిని పంపండి అని ఒక వ్యక్తి కోరుకున్నాడు. ఆ వ్యక్తి కోరికని దాన్ని బట్టి మీరు ఉద్యోగస్తులు అయిపోయి మీరు వెళ్ళలేక డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నారు. మీలాంటి డబ్బులు ప్రార్థనా భారము కానీ విశ్వాస భారము కానీ సమర్పణ భారం కానీ లేకుండా నీ చేతుల్లో నుంచి ఇచ్చే డబ్బుతో పరిచర్య దమ్మిడి జరగదు. సేవకులు పోషించబడతారు తప్ప ఎక్కడ ఆత్మల సంపాదన జరగదు. నీలాంటి మిషనరీలు 100 మంది పోషించబడతారు. నీలాంటి డబ్బులతో మినిస్ట్రీ జరగదు. మీరు ఎన్ని చెప్పండి జరగదు. నిజంగా భారం ఎప్పుడు వస్తుందో తెలుసా? నేను కదలాలి, అంతే. నా డబ్బు కాదు కదలాల్సింది. నేను లేవాలి, నేను లేచి పనిచేయాలి, నేను లేచి నడవాలి, నేను లేచి ఉపోషించాలి, నిలిచెల్లి మోకరించాలి, నేను లేచి ముందుకు వెళ్ళాలి. నేను లేచి పనిచేయమని చెప్పిన ప్రభు వాక్యాన్ని ఆ ఎవడో సమర్పోతు పాస్టర్ మీరు వెళ్ళండి లేకపోతే పంపండి అని అంటే బూదిగంత సువార్త వరకు అని చెప్పి రకరకాల పనులు చేస్తున్నాం. యూ హ్యావ్ టు మూవ్. సువార్త చెప్పాలంటే నువ్వు లేవాలి, నీ సమర్పణ జీతం కావాలి, నీ మోకాళ్ళు నీ కన్నీరు నీ హృదయంలో నుంచి భారం కలగాలి. నేను రక్షించబడ్డాను, నా సోదరుడు రక్షించకపోతే దేవుడు నన్ను లెక్కడుగుతాడని నీకు తెలియాలి. ఇది ముఖ్యమైనది. రెండవ విషయం చెప్తాను. మరొకడు అంటాడు, మీరు మొదటిదేమో మీరు వెళ్ళండి లేకపోతే పంపండి. రెండవ వాడు ఏం చెప్తాడు తెలుసా? దానం, సువార్త దానం చేయటానికి మా టీవీలన్నీ తెరుచుకుని కూర్చున్నావు, రండి పెట్టుబడి పెట్టండి అంటున్నాడు. సువార్త దానమా? దానమా హక్క? అది నీకు ఇవ్వబడిన ఆజ్ఞ. దానమేంటి? దానం అనగానే నీ హృదయంలో ఎక్కడో ఏదో కదిలించుకోండి. చారిటీ జీరలేసింది. ఏంటో చిన్న కదలిక ఏంటంటే ఫోన్లే, మనం ఎలాగో టీవీలో మాట్లాడలే, మా అయ్యగారు మాట్లాడుతున్నారు, ఈ ప్రోగ్రామ్ నేను స్పాన్సర్ చేస్తాను. ఆ పాస్టర్ గారు చాలా తెలివైనడు, మీకు మొమెంటం అయినా పెడతాడు. అదే చెప్పా బొచ్చి బొమ్మ అదేనా ఇస్తాడు చెక్కమొక్క. టీవీలో కింద ఒక స్క్రోలింగ్ వేస్తాడు, ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు మీ ఇంటి పేరుతో సహా, కుక్కలో మేకలో ఆ పేరుతో సహా వేసేసి ఈ వారు దేవుడు వారిని బహుగా దీవించునుగాక. ఇది సువార్త దానం. క్షమించండి, సువార్త దానం కాదు, అది ధర్మం కాదు. ఎవడో ఇస్తే ఎవడో పొందుకునేటువంటి దానము అనేటువంటి పదము నిన్ను మోసం చేసే పదం. ఇట్స్ అ మిస్టేక్. మచ్చులో పడిపోయిన వ్యక్తులు ఆ కార్యక్రమ, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ టు ద పాస్టర్స్ హూ ఆర్ స్పీకింగ్ ఇన్ ద టీవీస్. నేను వాళ్ళకి ఎగ్నెస్ట్ కాదు. వాళ్ళకి దేవుడు ఆ దర్శనం ఇచ్చాడేమో, నాకు ఇవ్వలేదు కాబట్టి నేను వాళ్ళని విమర్శించను. కానీ ఆ అబద్ధ బోధకులు ధనాపేక్ష కలిగిన వారని, వారి హృదయాలలో దేవుని యొక్క ప్రేమ భారము లేకుండా నీ మీద అడుక్కుని వాళ్ళు చేస్తున్నారు చూడు, అది మోసం. నీవు ఉచ్చులో పడిపోయావు. దానిలో ఎంతమంది ఉచ్చులో పడిపోయారో తెలుసా? పాస్టర్ గారు తన బిడ్డను చదివించుకోవటానికి ఫీజు కట్టుకోవటానికి చాలా వేదన పడి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. భార్య భర్త బిడ్డ ముగ్గురు కూడా ఉపవాసం ఉండి హాల్ టికెట్ ఇవ్వలేదు, ప్రభువా సహాయించే అని చెప్పి. ఓ సిస్టర్ గారు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మరి నేను టీవీ ప్రోగ్రామ్కి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడండి, అందుకని నేను హైదరాబాద్కి ఆ మినిస్ట్రీస్కి నేను 42,000 రూపాయలు స్పాన్సర్ చేస్తున్నానని వచ్చింది. ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను. దేనికి వచ్చావమ్మా అంటే 42,000 రూపాయలు ఆ వారంలో జరిగేటువంటి 4 ప్రోగ్రాములకు గాను ఆవిడ స్పాన్సర్ చేస్తానని ఒప్పుకుంది, ప్రేరేపించబడుతుందంట. నీ కొరకు మోకరించి, నీ కొరకు కన్నీరు కార్చి, నీ కొరకు ఉపవసించి, నీ కొరకు ఎంగలార్పు ఏడుస్తున్న నీ సేవకుని అవసరత తెచ్చటం నీ ధర్మము కాదా? సంఘము ధర్మము కాదా? నూర్చే మూతికేమో చిక్కం కడతావా? ఎక్కడో పనికిమాలి చేలో మేస్తున్నోడికి చేలు అని ఎందుకంటానంటే కొట్టు తెంచుకున్న చేలు. వీళ్ళకి ఏ రకమైన హద్దులు కానీ ఏ రకమైనటువంటి విలువలు కానీ ఉండవు. ఈ ఊరు ఆ ఊరు ఈ ఊరు తెగిపోయిన పశువు, తాడు తెగిపోయిన పశువు ఎక్కడుంటుంది? ఏ దొడ్డైనా దాందే. పరిగెత్తుకుని పోతే దాని వెనకాతల సంచులు వేసుకుని మనం వెళ్తుంటే అక్కడికి ప్రేరేపించబడుతుంది ఆ సిస్టర్. చెప్పాను పాస్టర్ గారు ఈవిడితో చాలా డేంజర్, జాగ్రత్తగా ఉన్నాను. వెంటనే ఆవిడ అంది, ఈయనవడు అంది, మా అన్నయ్య అవుతాడులేండి, మా ఆత్మీయ అన్నయ్య. ఆవిడ నాతో డేంజర్ అంటున్నాడు ఏంటి అని నేను చెప్పాను. నీ సేవకుడు దేని కొరకు కనిపెడుతున్నాడో, దేవుని దగ్గర దేని కొరకు మోకరించాడో కనీసం నీ కళ్ళు కనపడనుందా? ఎక్కడో పశువుల దొడ్లో తిరుగుతున్న ఆ పంజరు భూములు పట్టుకు తిరుగుతున్నటువంటి వ్యక్తులు నీకు కనపడ్డారా? ఏం మనిషివమ్మ నువ్వు? పో, ఈవిడ ఎప్పుడు లెక్కలేసుకోకు, ఈవిడ వల్ల చాలా ప్రమాదం నీకు పాస్ గారు, జాగ్రత్త. స్థానిక సంఘము నీ కాపరి అవసరత ఏంటో చూడు. నువ్వు ఆయన పోషణ చూడు, నువ్వు ఆయన బాధ్యత చూడు. ఆయనకేం కావాలో వెళ్ళి మీకేమైనా కావాలంటే అడగండి, నాకు ఫోన్ చేయండి, నన్ను అడగండి. ఏంటి అడుక్కుంటాడా నీ దగ్గర? నీ కళ్ళు ఏమైపోయినాయి? నీ ఇంటివన్నీ నువ్వు అలాగే అడుక్కుంటే వచ్చినాయా? నువ్వు అడగమని చెప్పిన వాటినే ప్రార్థన చేస్తున్నాడా నీ సేవకుడు? నీ వ్యక్తిగతమైన జీవితాన్ని ఏ స్థితిలో నడిపించాలని వేదన పడే సేవకుడు ఉంటాడో వాడి అవసరతలన్నీ తీర్చండి. వెళ్ళి వారి బిడ్డలను పోషించడం మీ ధర్మం కాదా? మీ కొరకు వాళ్ళు అనేకమైన విలువైన త్యాగాలతో బ్రతుకుతున్నారు. వాళ్ళు కళ్ళు కనపడరా మీకు? బిల్డింగ్లో ఉండేవాడే పాస్టరా? ఏసీల్లో ఉండేవాడే పాస్టరా? రోడ్ల మీద కాలినడకరా? ఇంకా ఈ రోజుకి కూడా ఆ బండికి పెట్రోల్ దొరికితే ప్రభువా నేను అక్కడికి వెళ్తానని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. కళ్ళు తెరిచి చూడు. ఎంతోమంది ఈరోజు నీ సేవకునికి పసు పెట్టి ఎవడికో తీసుకుని వెళ్ళి నువ్వేదో చేసి ఏంటి ఆ టీవీలో వచ్చే స్క్రోలింగ్ తప్ప నీ ఒంటి మీద కొంచెం ఏ దీవెన ఉండదు. అవి ఏమైనా ఉన్నా తప్పుడు సాక్ష్యాలు, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్, వాటికి నువ్వు మత్తులో పడిపోతున్నావు. జాగ్రత్త, ప్రభు రాకడ అకస్మాత్తుగా జరిగే మత్తు కావచ్చు. జాగ్రత్త, ఇది ఒక మత్తు, మైకం. చాలామందికి ఇప్పటికీ మనలో ఆ మైకాలు ఉన్నాయి. మైకం కమ్మేసినట్టే ఏంటో ఆ పేరు వినగానే ఆ శబ్దంకి వచ్చే వైబ్రేషన్సే వేరు. వెళ్ళిపోతూ ఉంటాం అంతే, ఏదో చూద్దామని. యోహాన్ దగ్గరికి ఒకడు పరిగెత్తుకుని వెళ్ళాడు. అన్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అంటున్నాడు ఆయన. యోహాన్ని చూసి యేసు దగ్గరికి వచ్చినోడితో అంటున్నాడు, ఏం చూడ్డానికి వచ్చారా? రెల్లును చూడ్డానికి వచ్చారా? ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చిన వెంటనే నువ్వెక్కడి నుంచి వచ్చావని తెలుసుకో. మత్తులో ఏమైనా ఉన్నాడేమో చూసుకో, వదలగొట్టి పంపించు. అది వాక్యం. కాబట్టి ఈ మత్తు నీ శరీరం లోపల ఎక్కడైనా, ఆ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా అంటాడు చూడండి, 4వ వచనంలో, ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఏంటి నువ్వు? మీరు ఎక్కడైనా ఇంకా ఎక్కడైనా ఫ్యాన్లో లైట్లు ఉంటే ఆపేయండి ఆ స్విచ్లు. ఆలివ్ గ్రీన్ ఫ్యాన్స్, ఆయన లైట్లు, ఈ ఫ్యాన్లో వద్దు. దేవునికి, క్రీస్తుకి మీరు ఫ్యాన్ అవ్వండి, ఆ వాక్యానికి మీరు ఫ్యాన్ అవ్వండి. మీరు అడగచ్చు కాక, మీరు చెప్పేది మేము వాక్యమే తీసుకుంటున్నాం. కాదు, దాని వెనక నీకు తెలియని ఒక ఉల్లి పొర లాంటి పొర ఉంటుంది, అక్కడే నువ్వు మనిషి మీద ఆధారపడతావు. ఆ ఉల్లి పొరను దాటి క్రీస్తుని చూడగలిగే కన్నులు కలవకలే ఉండాలి. మూడో విషయం చెప్తున్నాను, మొదటిది తిండి, రెండోది మత్తు, మూడోది ఐహిక విచారాలు. మీకు చాలా విషయాలు తెలుసు, నేను ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాను, అయినా మరొకసారి మీకు ఐహిక విచారాలు మీకు చెప్తాను, వినండి. ఏమనుకుంటారో అనండి ఒకసారి నోటితో. సో నువ్వు ఆల్రెడీ లైన్లో ఉన్నావు. నెంబర్ 2, ఏమవుతుందో. భయాలు ఉన్నాయి లేవా? రైట్. ఏమనుకుంటారో అని ప్రారంభమైన వెంటనే నీలో ఐహిక విచారం, ఈ హలోకపరమైన విచారం స్టార్ట్ అయిపోద్ది. మీలో మొహమాటం ఉందా? మొహమాటం పక్కన అడగండి, చెప్తారు వాళ్ళు ఉందా లేదా అని. ఉందా? ఐహిక విచారాలలో ప్రారంభమైనటువంటి వేదన కలిగించేటువంటి ఒక లక్షణం మొహమాటం. ఏమనుకుంటూ అనుకున్నారు వదిన, నేను చెప్పాల్సింది చెప్తాను బావా అంతే, చెప్పండి. ఆ వదిన గురించి నీకెందుకు, ఆ బావ గురించి నీకెందుకు, చెప్పో. బీ ఫ్రాంక్, బీ ట్రూత్ఫుల్, బీ ట్రాన్స్పరెంట్. ఎక్కడా కూడా వద్దు. ఇది ఎక్కడ వాడుతున్నారు తెలుసా? తిట్టాల్సి వచ్చినప్పుడు చేస్తున్నారు ఈ పని. ఏం అనాలనుకున్నా అనేసి, అమ్మా నేను హృదయంలో ఏమి ఉంచుకోను, నా దేవుడికి తెలుసు. అదేటి, నువ్వు అనాల్సినన్నీ వాగేసి నా దేవుడికి తెలుసా, నువ్వేం ఉంచుకోవాలి హృదయంలో? మోసభక్తి నువ్వును. అనాల్సిన దగ్గరే నీ పెదవులు కాపలా కాసుకోవాలి. నీ నోట్లో నుంచి మాటలు వచ్చి వాళ్ళని తీర్పులు తీరుస్తున్నప్పుడు, వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు, వాళ్ళని చిరాకు పెడుతున్నప్పుడు దేవుడు నన్ను కూడా అలాగే తీర్పు తీరుస్తాడని నీకు తెలియాలి. అది మానేసి ఇష్టానుసారము నువ్వు చేసేసినంత చేసి, నా దేవుడు తెలుసమ్మా నేను యథార్థంగా ఉంటాను, ఏదైనా ముక్షుడికి మాట్లాడతాను, నేను ఇలాగే ఉంటాను, నా నైజమిది, నువ్వు నన్ను గట్రా చూసి తప్పనుకోకు అనుకోవద్దా. అనుకుంటారు. నువ్వు మొహమాటం లేకుండా మాట్లాడడం ఎంత కృపో, ఆ మొహమాటం మొహమాటం లేని మాటలు మాట్లాడే దగ్గర దేవుని కృపను దాటి మాట్లాడడం అంత నేరం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐహిక విచారాలు ఎప్పుడు కూడా ఏమంటుందంటే, ఏమనుకుంటారో, ఏమవుతుందో అనేటువంటి భయము క్రింద పనిచేయటం, ఆ దాస్యం అనే కాడి కింద తలకాయ పెట్టడం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఎవరి గురించి నువ్వు భయపడకూడదు. అది అబద్ధంగా మారక మునిపే నిజంగా ఉండు. అది కొద్ది రోజులు ఏమవుతుంది, అబద్ధంగా మారుతుంది. ఇట్ కెన్ షేప్. ఆ షేప్ మారే లోపు నువ్వు ట్రాన్స్పరెంట్గా మారిపోవాలి, హార్ట్ఫుల్గా ఓపెన్గా మారిపోవాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. రెండో, బహుబంధాలు రిలేషన్షిప్ కాపాడుకోవాలని ఆశ ఉందా మనకి? అందరూ కావాలండి మాకు, అందరూ కావాలి. మేము అందరి పెళ్ళిళ్ళకి వెళ్తాము తెలుసా, అందరికి ఎవరిని వదలం, ఎందుకు వెళ్తాం? ఆవిడ చెప్తుంటే నేను నవ్వలేక చచ్చాను కాసేపు. అని మీరెందుకు నవ్వుతున్నారు ఏంటి బాబు అని, నీ కోట అర్థమైంది నాకు ఇంకోటి వినపడుతుంది, నాది నేను తేడాలేమ్మా, మీరు మంచే, మీరు గుడ్డే. ఎవరిని వదలరు, ఎందుకు వదలరు? గడిచిపోద్ది కదా నెల రోజుల్లో. అసలు ఈ ఆషాఢ మాసాలు రుచిసే కానీ ఏ కార్తీక మాసం అయిపోతే పొద్దున్న ఒక పెళ్ళి, రాత్రి ఒక పెళ్ళి, సాయంత్రం ఒక పెళ్ళి, ఎంత హ్యాపీ. ఈ వారం అంతా పొయ్యే ఎలిగించలేదు అంది ఆవిడ. అసలు మహాత్మరాలు, పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, అన పొద్దున్నది సాయంత్రం తినరు మా ఆయన అంటది, అక్కడి నుంచి డబ్బా పడుకుని రాదు, అది పెట్టుకుని వస్తుంది. తిన్నోడు మరి ఎందుకు తెచ్చింది? మొన్న మా పిల్లలు మాట్లాడుతూ జోక్ వేస్తున్నారు, అంటే చెప్తున్నారు నాతో, తిను అంటే ఒకటే ఇస్తారు, ఇంటికి పట్టుకెళ్తాను నాలుగు ఇస్తారని. నిజంగా తెలివి మీరిపోయిన పిల్లలు, తప్పలేదు ఇంటికి ఇవ్వాల్సి వచ్చింది. నా వాట కూడా తగ్గించింది మా అమ్మగారు, ఏమంటే ఫోన్లేరా, మరి అంతే ఫోన్లే ఇంకెందుకు. ఏ సందర్భంలోనైనా నాకు అందరూ కావాలి, మంచి ఆలోచనే, మంచి ఆలోచనే, దట్స్ గుడ్. అందరికీ ఉప్పులాగా ఉండడం, అందరి తలలో నాలుకలా ఉండడం, అందరికీ వెలుగులాగా మారడం, అది దృక్పథం అయితే మంచిది. అంతేగాని అందరూ కావాలి, ఎవరిని పోగొట్టుకోను అనే రిలేషన్షిప్స్ పట్టుకునేటప్పుడే మనిషికి శ్రమ. యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడో చూపిస్తాను ఒకసారి. ఏంటో బైబిల్లో నాకు ఇలాంటివి కనపడతా ఉంటాయి ప్రతిసారి. నేను మీకు సమాధానం పంపడానికి వచ్చాను కనుక అనుకున్నారు గనక నేను రాలే అన్నాడు ఆయన. 34 మత్తయి సువార్త.
నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుని
అనుకోకమ్మా,
ఖడ్గమనే గాని
కత్తి, కత్తి ఏం చేస్తుంది, కలుపుద్దా విడగొడుద్దా?
విడగొడుతుంది.
మీరు చెప్పండి ఒక నాలుగు, మీ ఇంట్లో నాలుగు వస్తువులు చెప్పండి, విడగొట్టే వస్తువులు చెప్పండి. కత్తిరా ఏం చేస్తుంది, కలుపుద్దా విడగొడద్దా? కత్తి కలుపుద్దా విడగొడద్దా? ఇంకా అదే కత్తి సోక అంతా ఒకటే ఫ్యామిలీలే. కత్తిరా కత్తి ఇంకా అబ్బా కత్తిలన్నీ ఒకటేలే. ఇంకా ఇంకేంటి మాటలు? ఇంకా ఇంకా ఇంట్లో వస్తువులు గురించి చెప్పండి మాట్లాడుతున్నారు వీళ్ళు. బ్లేడు ఇంకా ఇంకా సుత్తి కాదు, ఇంకా ఆలోచించండి. రంపం ఇంకా మీ ఇంట్లో, ఇంట్లో ఈరోజు నుంచి ఆ పని చేయండి. కలిపే వస్తువులు చెప్పండి. వెరీ గుడ్, సూది ఏం చేస్తుంది, అది గుచ్చుకున్నా కలుపుద్ది, గుడ్. ఇంకా కలిపేవి మ్యాగ్నెట్ అయస్కాంతం, ఇంకా గమ్ము, ఇంకా వస్తువులు. నువ్వు విడగొట్టేదానివా, నువ్వు కలిపేదానివా భయ్యా? నువ్వు ఆ రెండు వస్తువులు ఏ వస్తువు, కలిపేవాడు విడగొట్టేవాడువా? అప్పుడప్పుడు కలిపి అప్పుడప్పుడు విడగొట్టేస్తూ ఉంటావా? ఏ ఎండ కాగొడుగు. కొంతమంది మాట్లాడతారండి, ఆ భార్య అనుకుంటుంది ఈ టైంలో పొడిచిస్తే అనిపిస్తుంది. ఏ దేవుడు అడ్డుపడతాడో కానీ ఆపుతాడమ్మా, లేకపోతే ఇన్నిసార్లు మనం జైలుకి వెళ్దుమో. ఒక పోటుకు చంపాలనిపించదు మళ్ళీ మీకు, కస్స 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 పొడిచి చంపి చంపడం లేదు. ఆ తర్వాత తృప్తి. అరే శాడిజం భర్తలారా, శాడిజం భార్యలారా, దేవుని బట్టి మీరు చాలా విషయాలలో మెలుకుగా ఉండకపోతే మత్తులో పడిపోతారు, ప్రమాదం. సరే మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఆయన ఎందుకు వచ్చాడంట, ఖడ్గమును పంపడానికి వచ్చాను,
సమాధానం పంపుటకు నేను
రాలేదు.
ఒక మనిషినికి వాని తండ్రికి
ఉన్నాయలేవా మీ ఇంట్లో కూడా సన్సో డాక్టర్సో ఫాదర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయలేవా? దేవునికి స్తోత్రం మీ ఇంట్లో వేసుకుని ఉన్నాడు. నెక్స్ట్
కుమార్తెకను ఆమె తల్లికి,
అబ్బో డాక్టర్స్ మదర్స్ ప్రాబ్లమ్స్, ఎస్.
కోడలికి ఆమె అత్తకును
డౌటే లేదు, ఇది కామన్ ప్రాబ్లం, కామన్ ప్రాబ్లం, దీని బైబిల్ చెప్పక్కర్లే, ఇంటర్నేషనల్ యూనివర్సల్ ప్రాబ్లం. నెక్స్ట్
విరోధము పెట్టవచ్చితిని,
ఇప్పుడు చెప్పండి, మీ లోపల ఇలాంటి విరోధాలు జరుగుతున్నాయి అని అంటే దేవుడు మిమ్మల్ని విడగొడతాడని కాదు, అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరిని ప్రేమిస్తున్నావో ఐక్య విచారాలు దాటుతారా లేదని చెక్ చేయటానికి. దీన్ని తప్పు అర్థం చేసుకోకండి. దేవుడు ఇలా చేసేస్తాడట, అందుకే యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు అన్నాడు ఒకడు. ఆడికి కావాల్సినవి అయ్యే అని పడతాయి. బైబిల్ వేరే కోణం చెప్తుంది. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కంటే అక్కడ వచ్చిన చదువు నీకు అర్థమవుతాడు. ఎక్కడో ఒక అక్షరం దగ్గర పట్టుకుని అయిపోతే ఎలా?
ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అగుదురు. తండ్రినైనను తల్లినైనను,
ఇక్కడ రిలేషన్ చెప్పాడు, తండ్రినైనను తల్లినైనను
నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు.
అది చెప్తున్నాడు. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేవునితో నువ్వు ఎక్కువ ప్రేమలో పడ్డావు అనుకో, యేసుతో ఎక్కువగా నువ్వు ప్రేమించావు అనుకోండి, యేసుతో నీకే ఇబ్బంది రాదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంట్లో ఎక్కువగా ప్రేమించు, ప్రాబ్లం రాదని గ్యారంటీ ఇవ్వండి. వస్తా రాదా? ఆ అమ్మగారు అంటుంది, నాయన ఒక్కతే కూతురు, నాయన ఒక్కతే, నాయన వదిలి చెల్లిపోయాడు నాన్న 7 నెలల్లో. వదిలి చెల్లిపోతే నడుం కట్టుకుని ఇటుకలు మోసుకుని హార్బర్లో నిండి చేపలు తెచ్చుకుని వీధంతా అమ్ముకుని నన్ను పిల్లని కన్నా నాన్న, ఎంతలాగా పెంచాను తెలుసా? దానికి ఏ కష్టం తెలియకుండా పెంచా. ఆవిడ నిజంగా ఆవిడ చెప్పిన మాటలు విని ఎంత ఏడుపు వచ్చేసిందంటే, నాకు ఎలా ఎలా పెంచాను నాన్న, ఏం కష్టం తెలియకుండా పెంచాను నాన్న ఈ పిల్లకి. ఇప్పుడు చూడన్న రొమ్ములు మీద తన్నేసి అది ఎవడో వైపు వెళ్ళిపోతుంది చూడన్న అని. నేను దాన్ని ఎందుకే ప్రేమించావు? నువ్వు కూతురికి అమ్మకి విరోధం పెడతాను అన్నాడు కదా యేసు ప్రభు. నువ్వు యేసుతో ప్రేమించుంటే, యేసుని కూతురు కూడా యేసుని ప్రేమించుంటే, మీ ఇద్దరు ఆయనతో ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి హ్యాపీగా ఉండి అనవసరంగా దానితో ప్రేమలో పడ్డావు. నా కూతురు, నా కూతురు, నా కూతురు, నా కూతురు బంగారం, నా కూతురు ఈ వెత్తిడి ఎత్తడే వెండి అన్నావు. ఇప్పుడు చూడ తన్ని వెళ్ళింది, తప్పు నా అదే లేని ఆయన ఒప్పుకోవద్దు. ఎంత ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో ఆయనతో నీకు ఏ తగువ ఉండదో, ఆయన నీకు ఏ సమస్య పెట్టడో. నీకు లాభమే కానీ నష్టం కలగదేసుతో ఉంటే, మనుషులతో ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఎంత ప్రేమించినా ఎక్కడో చోట కదా. మనకు ఒక సామెత ఉంది కదా, రోజు పెడుతుందంట పిలిచి మళ్ళీ దానాన్న తినని, ఒక్క పూట పెట్టకపో ఏమంటాడు? డైరెక్ట్గా ఏమో తిట్టేస్తాడా లేదా? మనకు ఒక సామెత కాదు, రెగ్యులర్లీ పెట్టందేమో అమ్మ అయిపోద్ది, పెట్టిందేమో ఉండంటాడు. ఎందుకు ఆ మాట? నీ క్రియ, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు వ్యక్తులతో, అది చాలా ప్రమాదకరం. ఐహిక విచారాలంటే బహుబంధాలను కాపాడుకోవడం, రిలేషన్షిప్స్ని బాగా ఉంచుకోవడం, దేవుని బట్టి ప్రేమించడం వేరు, వాటి కొరకు మీరు చెప్పుకునేటువంటి మర్యాద కొరకు వాటిని మధ్యలో నీవు ఉంచేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో నీవు ఇరుక్కుపోయినట్లయితే జాగ్రత్త, నువ్వు ప్రమాదంలో పడతావు. దేవునితో నువ్వు ప్రమాదం ఉంటావు, జాగ్రత్త. తర్వాత నీకేమైనా భయాలు, ఆందోళనలు, చింతలు ఏమైనా ఉన్నాయా? ఏమో అనండి, ఉందా లేదా ఎక్కడో చోట? ఏమో చింత, చింత. ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాను. ఆడు చాలా ఆసక్తిగా వింది, విని ప్రార్థన అయిపోయిన తర్వాత ఎంత చక్కగా ముద్దుగా ప్రార్థన చేసావు బాబు అని అప్పుడు కరగండి చేశాను నేను. ముద్దంటే ఏంటమ్మా దీర్ఘ ప్రార్థన నాకు భయం వేస్తుందని అంటే, లేదు లేదు బాబు, మేము ఎప్పుడు అలా చెయ్యం, కానీ చాలా విషయాలు మీరు చాలా బాగా ప్రార్థన చేశారు, అయితే నాకు ఒకటి మాత్రం నమ్ముతున్నాను బాబు, మీ ప్రార్థనకు పవర్ ఉంది బాబు అని. అది ఎక్కడ ఉంది పవరు అన్నాను. అంటే ఆవిడ అంటది, ఇప్పటి వరకు నాకు నమ్మకం లేదు బాబు, మా అబ్బాయి ఐఐటి కాన్పూర్లో చదువుకున్నాడు, హెచ్పిసిఎల్లో మంచి పొజిషన్లో బాంబేలో ఉద్యోగం చేస్తున్నాడు, యాజ్ డ్రాయింగ్ వెరీ బిగ్ శాలరీ 5 డిజిట్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, మంచి ఫ్లాట్ కొనుక్కున్నాడు, కారు ఉంది, పనివాళ్ళు ఉంటారు ఇంట్లో, చాలా లగ్జరీస్గా ఉంటాడు బాబు. కానీ వచ్చిన అమ్మాయి ఎలాంటిదై వస్తుందో అని ఇప్పుడు వరకు నాకు విపరీతమైన బెంగబాబు, అందుకే ఏ పెళ్ళి కానీయకుండా చూస్తున్నాను అంది. 43 43కి లేపేసింది ఈవిడ భయము, చింత, ఆందోళన ఏంటి చెప్పండి? నన్ను వస్తే వచ్చింది, బొంబేలో ఉంటుంది, నీ మీద కూర్చోదు కదా అని అంటే, ఏమో బాబు తట్టుకోలేకపోతున్నాను. ఆడి జీవితం నాశనం అయిపోయింది ఈ భక్తి పొర్రాల వల్ల. ఎవరన్నా ఉన్నారా ఇప్పటి నుంచి మాలుడు ఎలాంటివాడు వస్తాడో, మా కూతురు ఎలాంటిదో, మా కోళ్ళు ఎక్కడికి వెళ్తుందో, మా కూతురు ఏ ఇంటికి వెళ్తుందో, ఇంతకమ్మా ఐహిక విచారాలంటే ఈ భూమి మీద ఉండిపోతావమ్మా, ఎంత వచ్చినా సరిపోదమ్మా. ఐక్య విచారాలు ఉచ్చు ఉరి పట్టుకుంటాయి, జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం, నీకే నష్టం. ఆకర్షణలు, ఆనందాలు, సుఖాల మధ్యలో నీకేమైనా మనసు ఉండిపోయిందేమో. ఆకర్షణ, అందం, సుఖం, సౌఖ్యం, ఐక్య విచారాలు. ఏమండి, మీరు బాగా ఎంజాయ్ చేసిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకోండి. బాగా ఎంజాయ్ చేసిన సందర్భం ఏదైనా ఒకటి ఉంటే, మరికొద్ది రోజుల్లో ఇంకోటి ఏదైనా చేస్తే పాత పోద్దా లేదా? మీరు లాస్ట్ మంచి బిర్యానీ ఎప్పుడు తిన్నారు చెప్పండి? మంచి బిర్యానీ మస్తుగా తిన్నది ఎప్పుడు చెప్పండి? ఏదో ఒకటి గుర్తొచ్చిందా? వెరీ గుడ్. ఈ వారంలో మళ్ళీ ఒకటి తిన్నారనుకోండి, మర్చిపోతారు లేదండి? అదే బలహీనత అంటే. ఐక్య విచారంలో ఒక పెద్ద ప్రమాదకరమైన అంచు ఏంటంటే, విపరీతమైనటువంటి ఆకర్షణలు, అందాలు, సౌఖ్యాలను వెతుక్కోవటం. మనకు తెలుసు అందం మోస్కరం, సౌందర్యం, కానీ ఇంట్లో అద్దం పెట్టుకోకపో తూరుకోము. ఎక్కడెక్కడ? బెడ్రూమ్లోకి అద్దం, బాత్రూంలోకి అద్దం, హాల్లో బయటకు వచ్చేటప్పుడు తలుపుకి ఒక అద్దం, ఈ కెడి తిరిగితే ఒక అద్దం. ఏం చూసుకోవడానికి? మార్పు రాని ముడతలు వచ్చే నీ ముఖం చూసుకోవడానికే. ఏమైనా పసిపిల్లల దేహంలోకి రావాలంటే జబ్బడిపోవాలా? యోబు చెప్పాడు, మధ్యవర్తి ఒకడు ఉంటాడు, వేలాది దూతల్లో గనుడు ఒకడు మొర్రపెట్టిన ఎడ, అతనిని దేవుడు స్వస్థపరుస్తాడు, ఆ తర్వాత అతని దేహం పసిపిల్లల వంటి దేహం అవుద్ది. అవుద్దా? అలాగైతే అవుద్ది. మామూలుగా అయితే ముడతలే వస్తాయి, క్యారీబ్యాగ్లే. అయినా మనిషికి మోసం, మంచి బట్టలు మోసం, షాపింగ్ మోసం, ఆన్లైన్ షాపింగ్ మోసం. అక్కడికి వెళ్దాం సుఖం, అక్కడ చూద్దాం ఆనందిద్దాం, అక్కడికి వెళ్ళి కాసేపు గడుపుదాం, అది చూసుకుందాం, ఆ సినిమా చూద్దాం. ఛా, ఈ మధ్య అస్సలు ఏది చూసినట్టు ఉండట్లేదని చెప్పి ఇంట్లో గుబ్బు 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 గుబ్బులు ఆడించేటువంటి స్పీకర్లు ఇచ్చాడు ఇల్లంతా. వాళ్ళ ఆవిడ అక్కడి నుంచి ఏం చేస్తుంది తెలుసా? రిమోట్ కంట్రోల్ ఒకటి వంటగదిలో పెట్టుకుంది, అరిసి అరిసి అరవలేక, ఏమండి అన్నం పెట్టేశాను, ఏమండి చల్లారిపోయింది, పిల్లలు రండి, అరవలేక ఈ రిమోట్ కంట్రోల్ అక్కడ పెట్టుకుంది. పెట్టుకుని ఈవిడికి ఎప్పుడైనా మాట్లాడు, హలో హలో మైక్ టెస్టింగ్ లాగనమాట, సర్రం తగ్గించేస్తుంది. ఒరే అంపిలుతున్నట్టుందిరా, అప్పుడు మాట్లాడుకుంటున్నారు. దరిద్రం అలా తయారైంది ఈరోజు లోకం. ఈరోజు నీ హృదయం లోపల దేని మీద నీకు ఐక్య విచారాలు సాగిపోతున్నాయి చూసుకో. అనుభవించాలి, సంపాదించుకోవాలి, పెట్టుకోవాలి. ఏమండి మీ ఫోన్లో చూస్తున్న బొమ్మ కన్నా టీవీలో చూసిన బొమ్మ పెద్దదా కాదా? మారిపోద్దా మారిపోదా? బొమ్మ మారద్దా సైజు మారద్దా? బొమ్మ అదేనా, సౌండ్ అదేనా, కార్యక్రమం అదేనా, కానీ టీవీకి ఎందుకు పెద్దది కొనాలనిపిస్తుంది మరి? ఐక్య విచారాలు పోలిక, వాళ్ళకన్నా మాది పెద్ద గోడ అయి ఉండాలి, ఆ గోడకి పెద్ద దెమ్మెక్కించాలి. అది నిన్ను ఇక్కడ ఉంచుద్దని తెలుసా? నిన్ను వెళ్ళనివ్వదు అక్కడికి, వైర్ ఉంటుంది కదా దానికి, అది నిన్ను పట్టుకుంటుంది, ఉరితాడు అదే ఆ కేబుల్ టీవీ, డిచ్ టీవీ వైర్లు. ప్రాణాలు తీస్తే జాగ్రత్త. ఐక్య విచారాలు, ఆకర్షించడాలు, ఆనందంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి రకరకాల పనులు, తిరగడం, విలాసాలుగా వ్యసనాలు, ఇవన్నీ కూడా ఐక్య విచారాలు. విలాసవంతమైన విలాసవంతమైన ఒక బ్రదరు చెప్తున్నారు, పాస్టర్ గారు మీరు ఆ దుప్పటి కప్పుకున్నారు ఎప్పుడన్నా అన్నాడు. ఏం దుప్పట అన్నాను, మనకి ఏదైనా ఒకటే, ఏది అది ఏం లేదు, నేలను పడుకునే వ్యాచ్కి ఆ సీట్ ఎందుకు అంటే, అది ఎంత స్మూత్గా ఉంటుందో తెలుసా అన్నాడు. ఏంటి సార్ దుప్పటి కప్పుకోండి, దుప్పటి స్మూత్గా ఉంటే నిద్ర రావాలి కానీ స్మూత్గా ఏముందని సార్? లేదు లేదు సార్, లేదు. ఎక్కడ కొన్నాడు? బాంబే డైయింగ్ అని, అదే మా ఇంటి పక్కన షాప్ అన్నాడు. అలా కాదండి, ఇది ఇంపోర్టెడ్ బాంబే డైయింగ్, అదే ఊరికే ఇంపోర్టెడ్ బాంబే డైయింగ్ అంటేనే ఇండియాది. ఆ మనస్సుకి ఎవడే ఇంకా కల్తీ చేశాడో తెలియదు కానీ ఆ సుఖం మీద ఉండిపోయాడు ఆ మనిషి. సుఖం పాస్ గారు చెప్పాను, నాతో ఒకసారి మీటింగ్కి రా, నేను ఒక ఇంట్లో పడుకోబెడతాను, ఎక్కడికి వెళ్తే అక్కడే మన పని, మనకి బాత్రూమ్ ఒకటి ఉంటే సార్, ఎందుకంటే అందరూ చూడకూడదని, అంతకుమించి మనకే ఆశ లేదు, వెళ్తాను పర్వాలేదు వచ్చాను అంటే ఆయన అంటున్నాడు, రూమ్స్ అన్నీ సపరేట్గా ఉంటాయని మా సందీప్ని అడిగి వెళ్ళాను, మాకే పడుకునేవాడు, మమ్మల్ని ఎంట తిప్పుతాడు కానీ మమ్మల్నే పడుకునేవాడు, నిన్ను పడుకొని ఇస్తాడా? అందరిని అదే ఒకే డార్మెటరీ కానీ ఎదురు పెట్టుకుంటే ఆ చర్చిలోనే పడుకొని ఇచ్చేస్తాడు ఆయన. ఏమవుతాను సార్, జాగ్రత్తగా ఉండలేదండి. సుఖం సుఖం, నీ ఇంట్లో కొన్ని విషయాలను బట్టి నీలో ఉన్న అతిశయం భూ సంబంధమైన మనసు, కొన్ని కొన్ని ఇంపోర్టెడ్ థింగ్స్ ఉంటాయి, అవి చూడగానే నీకు ఎక్కడ లేని గర్వం వస్తుంది. అది భూ సంబంధమైన మనసుతో ఐహిక విచారాలు. నీ ఇంట్లో కొన్ని థింగ్స్ నువ్వు వాడేవి కానీ, వేసుకునేవి కానీ, ఆనందించేవి కానీ, తినేవి కానీ, పడుకునేవి కానీ, దాచుకునేవి కానీ, అనుభవించేవి కానీ, సంథింగ్ సమ్ మెటీరియలిస్టిక్ థింగ్స్లో నీలో ఉండే అతిశయము భూ సంబంధమైన మనసులోకి తీసుకుని వెళ్ళి ప్రకృతి సంబంధంగా నిన్ను మలచి నిన్ను దేవునికి విరోధమైన ఉచ్చులో పడేలాగా అపవాది వాడుకుంటాడు. ఐహిక విచారాలు, ఐహిక విచారాలు, బంగారం, డబ్బులు, ఇళ్ళు, పొలాలు, భూములు, పదవులు, ఉద్యోగాలు, ఐక్య విచారాలు. ఆల్వేస్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫిష్ థింగ్స్. నీకు నువ్వు ఆనందించాలి. మీ కుటుంబాలలో నాకు ఉద్యోగం ఉంది, నేను అంత రాయల్గా బతకాలి. అరే, నీకు ఉద్యోగం ఇచ్చి రాయల్గా బతకడానికి కాదు, ఉద్యోగం లేని 10 మందిని పోషించడానికి. ఈ లోక సంబంధమైన ఒక వృత్తి నీకు ఉందనంటే, ఒక వ్యాపకం నీకు ఉందంటే, ఉద్యోగం నీకు ఉందంటే, లేని వాడికి నువ్వు చూసి తీరాల్సిందే. అందుకు నీ ఇంట్లో నేను పెట్టాడు దేవుడు. అంతేగాని నువ్వు లగ్జరీగా బతికి మీ ఊళ్ళో వాళ్ళందరినీ రోడ్డు మీద పడేవని కాదు, వాళ్ళని పట్టించుకోవద్దని కాదు, వాళ్ళ కష్టాలను పాలు పంపులు తీసుకోకూడదని కాదు, వాళ్ళకి నీకు అంటుకోకుండా ముట్టుకోకుండా దూరంగా ఉండమని కాదు. ఐహిక విచారాలు, నిద్ర. ప్రపంచంలో సుఖం కలిగించే వస్తువు అది ఒకటే సుఖం. ఐహిక విచారం కూడా అదే. విపరీతమైన సోమరిపూత్తనం. ఏ సీమైనా నిద్రపోవడం చూస్తే ఫోటో తీసుకురంటారా బాబు, దండం పెడతాను. ప్రపంచం మొత్తంలో ఏ చీమనైనా నిద్రపోయిన ఫోటో తీసుకురండి, తెగలరా. జియోగ్రఫీ ఛానల్ వాడు చెప్తున్నాడు, వి నెవర్ సీ, ఎప్పుడు చూడలేదంట చీమలు నిద్రపోవడం. మరి గదులు కొట్టుకోవడం చూశాడంట. ఎందుకు గదులు కొట్టుకున్నాయో తెలియదు కానీ నిర్విరామంగా. మరి నిద్రపోకపోతే జీర్ణ వ్యవస్థ, జీవక్రియ ఎలా జరుగుద్ది వాడే ప్రశ్నిస్తున్నాడు. అక్కడ వాళ్ళు చెప్తున్నాడు, డాక్టర్ చెప్తున్నాడు, నోనో అవి నిద్రపోతాయి ఎలాగో అనంటే మెలుకుతో అన్నాడు. జ్ఞాని అయిన సోలమన్ ఏం చెప్పాడు మనకి, మీరు చీమల దగ్గరికి, మొన్న ఇంకొక జ్ఞాని కూడా చెప్పాడు చేపల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. అది కరెక్టే, సేమా చేప రెండు నిద్రపోయినాడు మీరు చూసారా, కానీ నీటిలోనే నిద్రపోతుంటాయి. మీ అక్వేరియంలో మీరు లైట్ ఆపక నిద్రపోవా, నిద్రపోతాయి. కానీ ఏ రోజైనా నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకుని చూడు, తప్పని కదులుతాయి. మనకు కదపడం కాదు, కోసుకెళ్ళిపోయినా లేకము. వాడి తల దగ్గరకు వచ్చి బుడ్డి పట్టుకెళ్ళిపోయాడు, ఆడు వస్త్రం కోసుకెళ్ళిపోయాడు, వీడికి మెలకు లేదు. సౌలా అక్కడి నుంచి అరుపు వచ్చింది, నాయనా అన్నాడు యువతల నుంచి. మనం కూడా అంతే. మొత్తం ఎలా సుఖపడతామంటే ఇవన్నీ నేనేం చేస్తాయి చెప్పండి, బైబిల్లో ఉరి వచ్చినట్టు వస్తాయి. ఎంత జాగ్రత్తగా బతకాలి, ఏదో బతికేద్దాం, ఏదో భక్తి చేసేద్దాం, ఏదో ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం, ఏదో వాకి వినేస్తున్నాం, సరిపోద్దా నీ భక్తి? ఉరి నీ పక్కనే ఉంది, నీ మెడకి వేలాడుతూ ఉంది, వాడు పట్టుకుంటే నువ్వు పడిపోతావు అంతే. ఉచ్చు ఆల్రెడీ వేసేసాడు, నీ పాదం దానిలో చిక్కుకుపోయింది, నువ్వు బయటకు రావడానికి అవకాశం లేదు. ఇక వలలో పడిపోయావు, వాడు ఎప్పుడైనా గుంజితే అక్కడి నుంచి బయటకు వస్తే ఆక్సిజన్ లేక అల్లాడిపోతాయి చేపలు, నువ్వంతే. హృదయాన్ని దేవుని వైపు తిప్పుదాం, ప్రభు సహాయం అడుగుదాం, ప్రార్థన చేద్దాం.